ॐ नमो भगवते वासुदेवाय, ॐ नमो भगवते वासुदेवाय, ॐ नमो भगवते वासुदेवाय, नारायणं नमस्कृत्यं नरं चैव नरोत्तमम् देवीं सरस्वतीं व्यासं ततो जयामुदीरये नष्टप्रायेषु भद्रेषु नित्यं भागवत सेवया भगवती उत्तमश्लोके भक्तिर्भवति नैष्ठिकी ॐ अज्ञानतिमिरन्धस्य ज्ञानाञ्जनाशलाघया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः नमः ॐ विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्तस्वामिनिति नामिने नमस्ते सरस्वतीदेवे गौरवाणी प्रचारिणे निर्विशेषा शून्यवादी पाश्चात्यदेशतारिणे वाञ्छाकल्पतरुभ्यश्च कृपासिन्धुभ्य एव च अतीतानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः जय श्रीकृष्ण चैतन्य प्रभु नित्यानन्द श्री अद्वैत गदाधर श्रीवासादि गौरभक्तवृन्द हरे कृष्ण 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 हरे 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 राम हरे राम 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 हरे हरे ஊக்கம் பரவதி வாசாலம் பங்கன் மங்காய் தேகிரம் யத் கிருபா தமகம் வந்தே ஸ்ரீகுரு ஹரே கிருஷ்ணா. ஈரோஜு பாகவத சமணோத்சவம் காரியக்ரமానికి వచ్చిన భక్తులందరికీ ఇదే మా స్వాగతం. ఇస్కాన్ విజయవాడ తరపు నుంచి హరే కృష్ణ. సో ఈరోజు భాగవత శ్రవణోత్సవం కార్యక్రమానికి వచ్చిన భక్తులందరికీ ఇస్కాన్ విజయవాడ తరఫున ఇదే మా స్వాగతం. సో నిన్న మనం కుంతి మహారాణి నిన్న మరియు మొన్న మనం కుంతి మహారాణి ప్రార్థనల గురించి చర్చించుకున్నాము. సో మనం చూసాం కుంతి మహారాణి ప్రార్థిస్తుంది, ఆయన భగవంతుడు రథం మీద ఉంటారు. అప్పుడు యుధిష్ఠిరు మహారాజు స్వయంగా వచ్చి భగవంతుని దగ్గరికి వచ్చి అతను విలపిస్తారన్నమాట. దేనికి? బికాజ్ హీఈస్ వెరీ హర్ట్, నా వల్లే యుద్ధం జరిగింది అని చెప్పి. కాబట్టి భగవంతుడు తలుచుకుంటే అతనికి ఆల్రెడీ భగవంతుడు అతనికి ముందుగానే ఓదార్చారు, అయినా సరే యుధిష్ఠిరు మహారాజు ఎక్కువ బాధ తీరలేదు. ఎందుకయ్యా అంటే మనం ఈరోజు చూస్తాం కారణం. కొన్నిసార్లు భగవంతుడు కావాలని చెప్పే సక్సెస్ తను తీసుకోకుండా తన భక్తులకు ఇస్తారు. సో ఈరోజు మనం భీష్మ పితామహుడి యొక్క ద పాసింగ్ అవే ఆఫ్ భీష్మ పితామహ, భీష్మ పితామహ యొక్క తిరోభావం యొక్క లీల మనం చర్చించుకోబోతున్నాము. సో ఈరోజు దిస్ ఇస్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ టాపిక్. ఎందుకయ్యా అంటే ఈ యొక్క అధ్యాయంలో మనం ముఖ్యంగా భగవంతుని యొక్క భక్త వాత్సల్యత మనం చూడబోతున్నాం. So we'll see and how Lord is so loving to his devotees. Ayaka leela manam chudabothunnamu the coming 1.5 hours. So kani direct ga ee adhyayamloki vellakamundu nenu konjam background ivvalanukuntunnanu, both philosophical background and also leela background. Chudandi bhagavantudiki mana bhakti samrasindulo manaki రూప గోస్వామి రాస్తారు భగవంతుని ఏమంటారు, అఖిల రసామృత మూర్తి అంటారు అనమాట. అఖిల రస అమృత మూర్తి అంటే భగవంతుడు ఎవరు? భగవంతుడు కృష్ణ ఇస్ ద ఎంబాడిమెంట్ ఆఫ్ ఆల్ కాంజుగల్ మెలోస్. ఇంగ్లీష్ లో చెప్పాలంటే దాని అర్థం ఏమిటంటే భగవంతుడు he can reciprocate with his unalloyed devotees, you know, in unlimited devotees in unlimited rasas. భగవంతుడు తన భక్తులతో అనేక అనేక విధాలు అనేక అనేక భావాల్లో అనేక అనేక రసాల్లో భగవంతుడు ప్రతిస్పందిస్తూ ఉంటారు. కృష్ణ ఎలోన్ హ్యాస్ దట్ ఎబిలిటీ, కేవలం కృష్ణుడికి మాత్రమే ఆ యొక్క ఎబిలిటీ సామర్థ్యం ఉంది. సో జీవ యాక్చువల్గా బాగా భక్తుల సామర్థ్యంతో మనం చూస్తాము, దర్ ఆర్ 5 ప్రైమరీ రసాస్, ముఖ్య రసాలు 5 ఉంటాయి. ఏంటవి? శాంతరస, దాస్యరస, సాఖ్యరస, వాత్సల్య రస మరియు మాధుర్య రస. ఈ 5 ప్రైమరీ, ప్రైమరీ అంటే ముఖ్య రసాలు అన్నమాట. ఇవి కాకుండా సెకండరీ అంటే తటస్థ రసాలు కూడా 7 ఉంటాయి. భయానక రస, బీభత్స రస, రౌద్రరస, వీరరస, హాస్యరస, ఈ విధంగా 7 ఉంటాయి. ఇవి సెకండరీ రసాస్ అంటే తటస్థ రసాలు అన్నమాట. ఇవన్నీ ఈ 7 ప్లస్ 5 మొత్తం 12 రసాస్ అన్నమాట. దీస్ ఆర్ ద మెయిన్ రసాస్ భగవంతుడు తన భక్తులతో ఇంటరాక్ట్ అవ్వడానికి. సో మనం చెప్పుకున్నాం భక్తులు గురించి చూసినట్లయితే, భక్తుల సామర్థ్యంలో చూసినట్లయితే, ఎవ్రీ జీవ, ఒక జీవి భౌతిక ప్రపంచానికి వస్తారు భగవంతుని మర్చిపోయి, ఆధ్యాత్మిక ప్రపంచంలో ఉన్నప్పుడు భగవంతుడు జీవి మధ్య ప్రతి జీవికి భగవంతుని మధ్య ఒక సంబంధం ఉంటుంది. ఆ సంబంధాన్నే రస అంటారనమాట. సంబంధం పేరు ఏదైనా అవ్వచ్చు, దట్ ఫార్మల్ రిలేషన్ అప్పుడు ఉండొచ్చు. ఓకే, బ్రదర్ అని అవ్వచ్చు, సిస్టర్ అవ్వచ్చు, లేకపోతే లవర్ అవ్వచ్చు. ఫార్మల్ రస ఏదైనా సరే, ఫార్మల్ రిలేషన్ ఏదైనా సరే, మధ్యలో ఒక రకమైన భావం ఉంటుంది అనమాట భగవంతునికి భక్తునికి. ఆ భావాన్నే రస అంటారనమాట. రస అంటే ఇంగ్లీష్ లో రూపగోస్వామి ఏమని రాస్తారంటే, రస మీన్స్ దాట్ మెలో విచ్ సస్టైన్స్ ద రిలేషన్షిప్. ఆ యొక్క బంధం, భగవంతునికి భక్తుని మధ్యగా ఉన్న బంధం, ఆ యొక్క బంధంకి అది మెయింటైన్ అవ్వడానికి కారణం ఏమిటి? రస. దట్ ఈస్ రస. అది కూడా 2 రకాల రసాలు ఉంటాయి, ఒకటి భౌతిక రసం, ఒకటి ఆధ్యాత్మిక రసం. మండేన్ రస, స్పిరిచువల్ రస. భౌతిక రసం అనేది చర్చించుకోవడం కూడా వ్యర్థం, రూపగోస్వామి చెప్తారు. భౌతిక రస అంటే టెస్ట్ టు క్యారెక్టరిస్టిక్స్, భోగత్యాగ చపల సుఖ. భోగత్యాగ అంటే అటాచ్మెంట్ టు అవర్జన్. భౌతిక ప్రపంచంలో ఏ సంబంధమైన తీసుకోండి, ఏ రిలేషన్ అయినా తీసుకోండి, సమయంతో పాటు ఆసక్తి విరక్తి, ఆసక్తి విరక్తి అలా ఉంటుంది. రెండోది చపల సుఖ. చపలసు ఉంటే కాలంతో పాటు దాని యొక్క ఇది తగ్గిపోతూ ఉంటుంది అన్నమాట. అవునా కాదా? మనకు సినిమా అంటే ఇష్టము చాలా, వి లవ్ దట్ ఫిల్మ్ ఆర్ దట్ హీరో సో మచ్, కానీ కాలంతో పాటు ఏమవుతుంది? ఆ హీరో ముసలాడు అయిపోతాడు, ఇంకొక హీరో వస్తాడు, లేకపోతే మనం ముసలి వాళ్ళం అయిపోతాం, లేకపోతే అతను చనిపోతాడు, మనం చనిపోతాము. సో భౌతిక లోకంలో చూసినట్లయితే ఈ యొక్క రస అనేది ఇట్స్ ఏ బై డిఫాల్ట్ డిక్లైనింగ్ కర్వ్, చప్పల సుఖ. కానీ ఆధ్యాత్మిక రసం, ఈ 12 రసాలు ఏ రసం అయినా సరే అది నిత్య నూతన యవ్వన, ఇట్స్ ఏ ఎటర్నల్. భగవంతునికి భక్తునికి మధ్య ఉన్న సంబంధం ఎటర్నల్. భౌతిక ప్రపంచంలో ఆ సంబంధం ఎటర్నల్ కాదు, టెంపరీ. భర్త భార్యలు ఎంత సత్సంబంధాలు ఉన్నా సరే కాలంతో పాటు, కాల ప్రభావం వలన ఆ సంబంధం ఉండదు. ఈరోజు మీరు భర్త భార్య, తర్వాత ఇద్దరు ఎవరో ఒకరు చనిపోతే తర్వాత ఆ బంధం ఏమవుతుంది చెప్పండి? ఆ వ్యక్తి ఇంక ఎక్కడో జన్మిస్తారు, ఏదో ఒక యోనిలో జన్మిస్తారు. సో దట్ రస డజంట్ ఎగ్జిస్ట్ ఎనీమోర్. అక్కడితో అది ముగిసిపోయింది అంతే. ఇంకా తర్వాత మళ్ళీ 1 కోటి జన్మల తర్వాత మళ్ళీ ఆ 2 ఆత్మలు కలిసినా సరే వాటి మధ్య సంబంధం వేరే ఏదైనా అవ్వచ్చు, అన్నదమ్ములుగా పుట్టచ్చు కూడా. సో దట్ రస డజంట్ ఎగ్జిస్ట్ ఎనీమోర్. కానీ ఆధ్యాత్మిక జీవితంలో అలా కాదు, దట్ రస ఇస్ పర్మనెంట్. సో భక్తులు భగవంతులతో 5 ప్రాథమిక విధానాలు, 5 ప్రైమరీ రసాస్ అండ్ 7 తటస్థ రసాస్ అన్నమాట. సో భక్తి జీవితంలో నిజమైన ఆనందం అంటే ఏంటంటే, ఇప్పుడు మనం కూడా ఒక రకమైన ఆనందాన్ని అనుభవిస్తున్నాం భక్తి జీవితంలో, కానీ భక్తి జీవితంలో ఆనందం ఇంతేనా అనుకోకూడదు. ఎందుకంటే మనం అనుభవిస్తున్న ఆనందం ఎలాంటిదంటే, అవర్ హ్యాపీనెస్ ఈవెన్ ఇన్ స్పిరిచువల్ లైఫ్, భక్తి జీవితంలో మనం అనుభవిస్తున్న ఆనందము అదేంటంటే, ఒక రోగి అప్పుడప్పుడు నయం అవడం మొదలెడుతున్నారు, అప్పుడప్పుడు నయం అవుతున్నప్పుడు, అంటే పచ్చకామెలు వస్తున్న వ్యక్తి జాండిస్ పేషెంట్ కి విరుగుడు ఏంటి, షుగర్ కేన్ జ్యూస్, కానీ పచ్చకామెలు ఉన్న వాడికి గన్నా జ్యూస్ అంటే ఏంటి, చెరుకు రసం. చెరుకు రసము చేదుగా అనిపిస్తుంది, ఈ డజంట్ లైక్ ఇట్, ఒక వేపాకు జ్యూస్ నవిలినట్టుగా ఉంటుంది. కానీ నెమ్మది కొంచెం అంటే అప్పుడే జాండిస్ తగ్గుతున్నప్పుడు చెరుకు రసంలో 1% టేస్ట్ వస్తుంది. అంటే చెరుకు రసం ఎంత రుచిగా ఉంటుందో అందులో 1% టేస్ట్ మనం స్టార్ట్ అవుతాం అన్నమాట. కాబట్టి ఈరోజు మనం భక్తి జీవితంలో మనం అనుభవిస్తున్న ఆనందం ఎలాంటిదంటే, ఇట్స్ ద బిగినింగ్ ఆఫ్ స్పిరిచువల్ బ్లిస్. సో నిజమైన భక్తి జీవితంలో ఆనందం ఎలా ఉంటుందంటే, ఒకసారి మనం భగవంతునితో ఆ యొక్క సంబంధము ప్రాపర్ గా ఎస్టాబ్లిష్ అయిన తర్వాత, దట్ రసా ఎస్టాబ్లిష్ అయినప్పుడు, దెన్ వి ఎక్స్పీరియన్స్ దట్ రియల్ లాస్టింగ్ హ్యాపీనెస్. స్పిరిచువల్ హ్యాపీనెస్ ఇస్ ఎవర్ ఇంక్రీజింగ్. సో భగవంతుడు తన భక్తులతో అన్ని రకములైన భక్తులు, అంటే సత్యభామ కూడా ఆనందం ఇస్తుంది, రుక్మిణి కూడా ఆనందం ఇస్తుంది. రుక్మిణి తన యొక్క వినయంతో ఆనందం ఇస్తే, సత్యభామ తన యొక్క ఒక రకమైన ఏంటంటే కోపం దానితో ఆనందం ఇస్తుంది భగవంతునికి. సో కృష్ణ లైక్స్ ఎవ్రీ వన్. సో అన్ని రకములైన భక్తులు ఉండాలి భగవంతుడు. సో వన్ ఆఫ్ ద రసాస్ భగవంతునికి, సో ఈ 5+7 వీటిలో వన్ ఆఫ్ ద రస ఏంటంటే వీరరస, అంటే ఇంగ్లీష్ లో చెప్పాలంటే చివల్ డ్రెస్ 3. సో వీరరస కూడా భగవంతుడు ఆస్వాదిస్తాడు. ఎలా ఆస్వాదిస్తాడు, ఎందుకు ఆస్వాదిస్తాడు, ఈ విషయాన్ని మనం చర్చించుకున్నట్లయితే చూడండి, ఒక రాజు ఉంటారు. రాజు తన పాలనలో తనకి ఓకే, ఇంట్లో భార్య మాధుర్య రస, పిల్లలు యూనో కైండ్ ఆఫ్ యూనో తల్లిదండ్రులు వాత్సల్య రస, పిల్లలను దేర్ ఆల్సో ఇన్ సమ్ రస అని పేరెంట్. సిమిలర్లీ సర్వెంట్స్ ఉంటారు, వాళ్ళు దాస్య రసం చూపిస్తారు. సో భగవంతుడు కూడా, ఈవెన్ ఒక రాజు కూడా భౌతిక ప్రపంచంలో దిస్ కైండ్ ఆఫ్ ఫీలింగ్స్ ఉంటాయి, టెంపరీ అయిన చోటు ఉంటాయి. కానీ ఉన్నా సరే కింగ్ లైక్స్ టు కైండ్ ఆఫ్ ఫైట్, అవునా కాదా? కాబట్టి తన రాజ్యంలో కొంతమంది మల్లయుద్ధులు ఉంటారు, అతనికి రాజు స్వయంగా జీతం ఇస్తాడు, జీతం ఇచ్చి ఏ పని చేయించుకుంటాడు, రా కలిసి యుద్ధం చేద్దాం, ఫైటింగ్ చేద్దాం. సో రాజును ఆ యొక్క మల్లయుద్ధుడు యుద్ధం ఫైటింగ్ చేస్తారు అనమాట, కుస్తీ పడుతూ ఉంటారు అనమాట. ఆ మల్లయుద్ధుడు కొనుక్కుంటాను, రాజు కొడతాడు అనమాట. రాజు అన్నాడు శభాష్ అంటాడు అనమాట. రాజు ఆ మల్లయుద్ధుని కొడతాడు, మల్లయుద్ధుడు రాజును కొడతాడు. సో అది చూసి రాణి వారు గాని లేకపోతే రాజు తల్లిదండ్రులు గాని రాజమాత రాజపిత వాళ్ళు భయపడరు, బాధపడరు, ఆనందిస్తారు. ఎందుకంటే రాజు కూడా ఆనందిస్తున్నాడు కాబట్టి. సో అదేంటి ప్రభుజీ, వాడు రాజును నొక్కేస్తున్నాడు, రాజుకి చెమట చెందించాల్సి వస్తుంది, రాజు అంత కష్టపడాల్సి వస్తుంది కాబట్టి, అంటే కొట్టించుకొని డబ్బులు ఇచ్చుకోవడం ఏంటి మరి ఇది కాకపోతే అంటే, నో దట్ ఈస్ ఆల్సో కైండ్ ఆఫ్ ఫ్లేవర్ పీపుల్ లైక్స్. ఛాలెంజ్ అనేది కూడా జనాలు ఇష్టపడతారు, దట్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ద దిస్ థింగ్. సో రాజు అనేవాడు ఏ విధంగా తను స్వయంగా జీతం ఇచ్చి మరీ మల్లయోధులతో యుద్ధానికి పడడానికి పోటీ పడికి ఇష్టపడతాడు, అది భౌతిక ప్రపంచంలో కూడా ఆ వీరభావం ఉంటుంది. అదే విధంగా దానికి ప్రతి ఒక్క భావం దానికి ఆద్యం ఎక్కడ, భగవంతుడు. సో భౌతిక ప్రపంచంలో ప్రతి లక్షణము యాక్చువల్ భగవంతుడి నుంచే వస్తుంది, పర్వర్టెడ్ రూపంలో వస్తుంది. అక్కడ ప్రేమ ఉంటే ఆ ప్రేమ ఇక్కడికి వచ్చేసరికి కామం అయిపోతుంది. కానీ ఆ కామానికి కూడా ఆద్యం ఏమిటి, ప్రేమే. ఆ ప్రేమ ఎక్కడి నుంచి వచ్చింది, భగవంతుడి నుంచి వస్తుంది. సిమిలర్లీగా భౌతిక ప్రపంచంలో కూడా సమ్టైమ్స్ పీపుల్ వాంట్స్ ఛాలెంజ్, ఎవరైనా ఉన్నారంట పోటీకి అని చెప్పి. సిమిలర్లీ ఆ భావం ఎక్కడి నుంచి వస్తుంది అంటే భగవంతుడి నుంచే వస్తుంది. భగవంతుని కూడా ఆ యొక్క రస దాన్ని ఆస్వాదించాలనుకుంటారు, దాన్ని ఏమంటారు, వీరరస అంటారు అనమాట. చివల్ రస్ నేచర్. కానీ ఆధ్యాత్మిక ప్రపంచంలో మనం చూసినట్లయితే ఆధ్యాత్మిక ఇప్పుడు గోలోకంలో ఎవరైనా సరే భగవంతుడితో పోటీ పడతారా? గోలోక అంటే మీతో కొంతమంది తెలియకపోవచ్చు, గోలోకంలో రాక్షసులు రారు. పూతన, తినావృత, అగాసుర ఈ క్యారెక్టర్స్, కంస, ఈ క్యారెక్టర్స్ గోలోకంలో ఉండవు. గోలోకంలో వృందావనంలో దేర్ ఆర్ యూనో ఓన్లీ ద ప్లేఫుల్ పాస్ టైమ్స్. సో కానీ ఈ యొక్క లీలలు ఎక్కడుంటాయి? భగవంతుడు భౌతిక ప్రపంచంలోకి వచ్చి కృష్ణ లీలలు చేస్తున్నప్పుడు భగవంతుడు ప్రతి అన్ని మనం అనుకోవచ్చు, భగవంతుడు ప్రభుజీ ఇప్పుడు అయితే భగవంతుడు ఇప్పుడు ఇక్కడ లేరు, ఈ భౌతిక ప్రపంచంలో లేరు కదా, అంటే ఇక్కడ భౌతిక ప్రపంచంలో లీలలు అవ్వట్లేదా అనుకోవచ్చు. లేదు, భగవంతుడు నిరంతరము భౌతిక ప్రపంచంలో కూడా ఉంటారు. ఎలాగా? అనేక బ్రహ్మాండాలు ఉంటాయి కదా, ఎనీ టైం భగవంతుడు ఏదో ఒక బ్రహ్మాండంలో కృష్ణలీల చేస్తూ ఉంటారనమాట. సో భౌమ్య లీలలు. సో ఇన్ దిస్ వరల్డ్ ఆల్సో కృష్ణ డస్ పాస్ట్ టైమ్స్. ఆ పాస్ట్ టైమ్స్ లో కంటిన్యూస్ గా ఈ యొక్క యూనో బీభత్స రస, భయానక రస, వీర్య రస, ఈ సెకండరీ రస, ముఖ్యంగా ఈ తటస్థ రసాస అనేవి భౌతిక ప్రపంచంలో భగవంతుడు లీలలు చేసినప్పుడు ఉంటాయి. సో కృష్ణ ఆల్సో లైక్స్ టు బి ఛాలెంజ్డ్. భగవంతుడు కూడా తనకి ఛాలెంజ్ చేయడానికి ఇష్టపడతారు, భగవంతుడు ఫైట్ చేయడానికి ఇష్టపడతారు. అటువంటి లీలలు భగవంతుడు ఈ లోకంలోకి వచ్చినప్పుడు ఉంటాయన్నమాట. సో కానీ భగవంతుడితో ఎవరు యుద్ధం చేయడానికి ఇష్టపడతారు చెప్పండి? నాస్తికులు ఇష్టపడతారు, కానీ నాస్తికులను భగవంతుడు పట్టే పట్టించుకోడు. తన భక్తుల్లోనే కొంతమందికి అప్పుడు అప్పుడు ఆ మల్లయోధుడు ఉన్నాడు, అతడు అతనికి ఏమనిపిస్తుంది చెప్పండి? ఓ, నేను రాజుని ఎంత బాగా కొడితే రాజు అంత సంతోషిస్తాడు అంటే ఆ మల్లయోధుడు ఏ భావంలో ఉన్నాడు? వీరరస భావంలో ఉన్నాడు అన్నమాట. అదే విధంగా భగవంతుడు తన భక్తుల్నే ఉపయోగించుకుంటారు ఈ సేవకు కూడా. సమాప్త భగవంతుని భక్తుల్లో కొంతమంది భగవంతునితో ఏ భావంలో ఉంటారు? వీరే భావంతో ఉంటారు, అంటే భగవంతునితో భక్తి ఎక్కువయ్యి ఆ భక్తిని ఏ విధంగా చేస్తారు వాళ్ళు? ఫైటింగ్, ఫైటింగ్ మోడ్ లో ఆ భక్తిని చేస్తారు. అర్థమైందా మీకు? అంటే మనము భగవంతుడితో భక్తి ఎక్కువైతే భగవంతునికి ఆరాధిస్తాము, భగవంతునితో భక్తి ఎక్కువైతే భగవంతునికి మనము పూజ చేస్తాము, కీర్తన చేస్తాము, అవునా, లేదా భాగవతం చదువుకుంటాము మన స్థాయి. కానీ భక్తుల్లో కూడా ఒక స్థాయి ఉంటుంది, భగవంతుడితో భక్తిని ఏ విధంగా వాళ్ళు చూపించుకుంటారు? భగవంతునితో ఫైటింగ్ చేసి చూపించుకుంటారు అనమాట. అది ఎలా ప్రభుజీ అంటే వాళ్ళు వేరే భావంలో ఉన్నారు కాబట్టి అదే విధంగా భగవంతుడితో అది కూడా భక్తితోనే చేస్తారు. కాబట్టి అటువంటి భక్తులు ఉదాహరణ చెప్పుకోవాలనుకుంటే జయ విజయులు, జయ విజయులు స్వయంగా భగవంతుడి యొక్క దాస్యభావంలో ఉంటారు. కానీ భగవంతుడు కావాలి, తనకి ఫైటింగ్ చేయాలి కాబట్టి ఎవరినో కాకుండా తన సొంత భక్తుల్నే దానికి వాడుకుంటారు అన్నమాట. హలో, వెళ్ళండి మీరు, లెట్ అస్ ఫైట్, యుద్ధం చేద్దాం. సో వాళ్ళని శపించబడతారు, ఈ భూలోకానికి వచ్చి వాళ్ళే హిరణ్యాక్ష, హిరణ్యకశిపులు అవుతారు, తర్వాత రావణ కుంభకర్ణులు అవుతారు, తర్వాత కంసుడును దంతావక్రుడు అవుతారు. ఈ విధంగా ఆ విధంగా భగవంతుడికి యుద్ధం చేసే అవకాశం కలుగుతుంది, భగవంతుని యొక్క వీరరస సాటిస్ఫై అవుతుంది అనమాట. అదే విధంగా అటువంటి భక్తుల్లో ఇంకొక భక్తుడు ఎవరు? భీష్ముడు. భీష్మ పితామహకి జయ. దిస్ ఇస్ భీష్మ. భీష్మ కూడా ఏ విధంగా జయ విద్యుల శుద్ధ భక్తులు వాళ్ళని భగవంతుని వీరరసలో ఎలా ఉపయోగించుకున్నారు, భీష్ముడు కూడా హీఈస్ ఆల్సో యాక్చువల్లీ డివోటీ ఆఫ్ ద లార్డ్. ఏ భావంలో? వీరే భావంలో అనమాట. భీష్ముడు శుద్ధ భక్తుడు, ఇది మనము ఫస్ట్ అర్థం చేసుకోవాలి. ఓకే, సో భగవంతుడు భీష్ముడికి తన లీలల్లో భీష్ముడికి ఏ స్థానాన్ని ఇచ్చారంటే భీష్ముడిని కౌరవుల సైడు, యా జాంబవంతుడు ఒకరు చెప్తున్నారు, జాంబవంతుడు సేమ్ స్టోరీ. సో ఇదే విధంగా అంటే దేర్ ఆర్ మెనీ క్యారెక్టర్స్ లైక్ దిస్. తన భక్తుల్లోనే కొంతమందిని భగవంతుడు ఆ విధంగా ఉపయోగించుకుంటారు. సో భీష్ముడు ఆ కేటగిరీ అనమాట. భీష్మ వాజ్ ఆస్క్డ్ టు బి ఆన్ ద సైడ్ ఆఫ్ ద ఎనిమీ. తన శత్రువుల వైపు మీరు ఉండండి, నేను పాండవుల వైపు ఉంటాను, మీరు కౌరవుల వైపు. ఈ విషయం ఎవరికి తెలుసు? కేవలం భీష్ముడికి, కృష్ణుడికి మాత్రమే తెలుసు, వేరే ఎవ్వరికి ఈ విషయము తెలియదు. అండ్ భీష్ముడు చూడండి, శుద్ధ భక్తులు అన్నప్పుడు దే ఆర్ లైక్ కృష్ణ, వాట్ ఎవర్ యూ సే వి విల్ డూ, వీ డోంట్ కేర్. జనాలు ఏమనుకుంటారు, ఎవరేమనుకుంటారు సందర్భం లేదు. భీష్మ అనుకోవచ్చు, అరే నేను శుద్ధ భక్తుల్ని, నన్ను మీరు ఎనిమీ సైడ్ లో పెట్టేశారంటే, ఆపోజిట్ సైడ్ లో పెట్టేశారంటే అలా అనుకోలేదు. మనం ఉన్నామనుకోండి, సింపుల్ చెప్తున్నాను, ఫర్ ఎగ్జాంపుల్ మన భక్తుల్లో ఇప్పుడు మనము ద్రౌపది వస్త్రాపహరణం, ద్రౌపది వస్త్రాపహరణం మనం లీలలు చేసామనుకోండి, ఆ డ్రామా. సో మన కాంగ్రిగేషన్ పిలుస్తా, సో ప్రభు వీఆర్ డూయింగ్ ఏ డ్రామా, సో ఇక్కడ ఇప్పుడు ద్రౌపది వస్త్రాపహరణం, భీముడు ఎవరవుతారు? నేనవుతా ప్రభుజీ, నేనవుతా ప్రభుజీ, నేను గద పట్టుకొని తిప్పాలి కదా, నేనవుతా. కృష్ణుడు ఎవరవుతారు? నేనవుతా, నేనవుతా. అందరూ ముందుకు వస్తారు. దుశ్శాసనుడు ఎవడవుతాడు? ఎవరు ముందుకు రారు. ఊరి బిగం దుశ్శాసన, నువ్వు ఏ ప్రభు నువ్వు రా, నువ్వు దుశ్శాసన ఉండే, ప్రభు నాకు కృష్ణుడు లేదు, నాకు కృష్ణుడు క్యారెక్టర్ ప్రభుజీ, దుశ్శాసన వద్దు ప్రభుజీ అంటారు. అరే కృష్ణుడు తెలగొంటాయి, నువ్వు నలగొన్నావు, కృష్ణుడు కొంచెం అందంగా ఉంటాయి, నువ్వు కొంచెం లాభం, నువ్వు దుశ్శాసనుడు అవ్వాయి అంటే వద్దు ప్రభుజీ, దుశ్శాసన నాకు ఇష్టం లేదు ప్రభుజీ. ప్రాబ్లం ఏంటయ్యా అంటే, ప్రభు డ్రామా అయిపోయాక రేపు పొద్దు టెంపుల్కి వస్తే భక్తులందరూ ఏ దుశ్శాసన 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 అంటారు నన్ను. సో అందుకని జనాలు భయపడతారు అనమాట, దుశ్శాసన వద్దు, ఏదో మంచి క్యారెక్టర్ ఇస్తే నేను చేస్తాను. సో ఒక ఒక పావు గంట డ్రామాకి మనము భయపడతాం, జనాలు మనల్ని ఏమనుకుంటారో, అంటే నిజంగా నేను ఇంత క్రూరుని అనుకుంటారేమో, ఒక రకమైన ఫోబియా ఉంటుంది. రేపు పొద్దు నేనే డ్రామా చేశానండి, నన్ను నేను రావణ క్యారెక్టర్ వేస్తే నాకు భయం ఉంటుంది, రేపు పొద్దున్న నన్ను టెంపుల్ ప్రజల క్లాస్ ఇస్తే జనాలు నన్ను బ్రహ్మచారిగా చూస్తారా రావణుడిగా చూస్తారా అని చెప్పి. సో న్యాచురలీ వీఆర్ ఫియర్స్. అటువంటిది ఇక్కడ భీష్ముడు, నీ భగవంతుడు బియాన్ ద సైడ్ ఆఫ్ ద ఎనిమీ, శత్రువు సైడ్ ఉండండి, శత్రువు సైడ్ భీష్ముడికి ఆటోమేటిక్ తెలుసు, కృష్ణుడికి ఆపోజిట్ గా ఉన్నామంటే ఆటోమేటికలీ నేను లూజింగ్ సైడ్ అంటే ఓటమి ఓడిపోయే సైడ్ లోనే ఉన్నానని అర్థము. సో భీష్మ నోస్ ఇట్, కానీ భీష్మ ఇస్ హ్యాపీ టు డూ దాట్. భీష్ముడికి అది కూడా తెలుసు, భగవంతుడు దాన్ని లీల చేస్తున్నారు, ఇస్ అ పార్ట్ ఆఫ్ యూనో. అండ్ ఇది బాగా చరిత్రలో ఎక్కబోతుంది, మహాభారతం రూపంలో, భాగవతం రూపంలో. అంటే అందులో ఎప్పటికీ నేను ఒక విలన్ సైడ్ అంటే విలన్ ఆర్మీలో ఉన్నట్టుగా ఉంటాను. ఈజ్ నాట్ ఈవెన్ ఎ విలన్, ఈజ్ ఆన్ ద పార్టీ ఆఫ్ ద విలన్, అంటే విలన్స్ విలన్ టీమ్ లో ఉన్నారు. అంటే విలన్ కూడా కాదు, అంటే ఇప్పుడు ఇమాజిన్, ఇప్పుడు మన ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్న హీరోస్ నేను విలన్ క్యారెక్టర్ అయ్యంట్రా అంటే ఒప్పుకోరు, కొన్ని సరే సరే ప్రభుజీ విలన్ క్యారెక్టర్ వేస్తాను అన్నాను, సరే విలన్ కూడా కాదు, విలన్ దగ్గర అసిస్టెంట్ కింద వెయ్యి అంటే విలన్ దగ్గర అసిస్టెంటా ఎవరు ఒప్పుకోరు, ఓ హీరో అనేవాడిని. కానీ భీష్మ రెడీ టు బి ఆన్ ద సైడ్ ఆఫ్ ద కౌరవాస్. కృష్ణుడు అని చెప్పలేదు, ఓకే నువ్వు విలన్ సైడ్ ఉండు, కానీ లాస్ట్ చెప్తాను నువ్వు మంచివాడివే. నో, కృష్ణ డిడ్ంట్ ప్రామిస్ ఎనీథింగ్. అంటే చరిత్ర ఉన్నంత కాలము భీష్ముడిని జనాలు తప్పుగా అర్థం చేసుకోవచ్చు, అయినా భీష్ముడు సంబంధం లేదు, భగవంతుడికి ఈ విధంగా నాకు నేను సేవ చేయాలని కోరుకుంటున్నారు, నేను సిద్ధమే. దట్ ఈస్ ద ప్యూర్ డివోటీ అనమాట. హీ నోస్ దట్ హీ విల్ బి ఇన్ ద హిస్టరీ బుక్స్ ఫర్ ఎవర్ యాజ్ సంబడి లైక్ మేబీ మెటీరియల్లీ అటాచ్డ్ పర్సన్, బట్ ఈస్ ఓకే విత్ ఇట్, ఆయనకి ఏం ప్రాబ్లం లేదు అనమాట. కృష్ణ అంటే మనం చూడొచ్చు ఈరోజు లీలల్లో భగవంతుడు భీష్ముడి స్థాయిని ప్రపంచానికి చాటి చెప్తాడు, కానీ భీష్ముడికి ఆ ఎక్స్పెక్టేషన్ లేదు, అలా అవుతుందని కూడా తెలియదు, హీఈస్ హ్యాపీ. ఓకే చూడండి, ఇక్కడ మనము ఒక విషయం చర్చించుకోవాలి, శాస్త్రాలు కూడా ఒక్కొక్క శాస్త్రము ఒక్కొక్క పాయింట్ని హైలైట్ చేస్తూ ఉంటుంది. కాబట్టి కొన్ని శాస్త్రాలు, ఫర్ ఎగ్జాంపుల్ మనం గత 4వ అధ్యాయం 5వ అధ్యాయం చెప్పుకున్నట్టుగా వ్యాస మహర్షి రాసిన శాస్త్రాలు, మహాభారతం అనుకోండి, లగ్గ కొన్ని పురాణాలు, అవి శుద్ధ భక్తిని చెప్పవు, అవి దేని చెప్తాయి, ధర్మార్థ కామ మోక్షములు, పురుషార్థాలు చెప్తాయి. నెక్స్ట్ అవి దేని కొనియాడతాయి అంటే దే గ్లోరిఫై మండేన్ మొరాలిటీ. మహాభారతం తీసుకున్నట్లయితే మహాభారతంలో ధర్మార్థ కామోక్షములు ముఖ్యంగా హైలైట్ అవుతాయి, అది కాకుండా గుడ్ క్వాలిటీస్ అంటే సత్యము, ధర్మము, త్యాగము, ఆస్టరిటీ, ఆస్టరిటీ అంటే తపస్సు, వీటిని ఎక్కువగా హైలైట్ చేయబడతాయి. కానీ ట్రాన్సెండెంటల్ క్వాలిటీస్ అంటే ప్లీజింగ్ కృష్ణ ఓవర్ అండ్ అబవ్ ఎవ్రీథింగ్, పంచమ పురుషార్థం, కృష్ణ ప్రేమ, ఇటువంటివి ఉంటాయి మహాభారతంలో కూడా ఉన్నాయి, దేర్ ఆర్ ఎనఫ్ పాస్ట్ టైమ్స్. బట్ దే ఆర్ నాట్ ద సెంట్రల్ థీమ్. ఎందుకంటే మహాభారతం అనేది వ్యాస మహర్షి ఆ ఆడియన్స్ చెప్పారు. ఇప్పుడు సింపుల్ అండి, ఇప్పుడు నేను మీ క్లాస్ చెప్తున్నాను, భాగవతం చెప్తున్నాను, ఇదే భాగవతాన్ని నేను బయట బ్రాండ్ న్యూ ఆడియన్స్ వస్తే వాళ్ళకి ఇంకోలా చెప్తా, నేను ఒక ఏదో సినిమా జోక్స్ చెప్పగలను, లేకపోతే బయట ఒకే రాము ఉండేవాడు సోము ఉన్నాడు, రాము ఇలా అన్నాడు సోము అలా అన్నాడు, అటువంటి ఒక మండేన్ ఎగ్జాంపుల్స్ ద్వారా జనాలు నవ్వించగలను. కానీ ఇప్పుడు నేను ఇక్కడ భక్తులు చెప్తున్నాను కాబట్టి ఐఎమ్ ప్యూర్లీ ఫోకసింగ్ ఆన్ పర్సనల్ అప్లికేషన్. నా జీవితంలో నేను భాగవతాన్ని ఎలాగా అవలంబించుకోగలను, ఇది నాకు ఎలా వర్తిస్తుంది, ఈ శ్లోకం నాకు ఎలా వర్తిస్తుంది, ఆ యాంగిల్లో చెప్తున్నాను. సో ఇదే వక్త బయట వాళ్ళు చెప్పినప్పుడు ఒకలా చెప్తారు, భక్తులు చెప్పినప్పుడు ఒకలా చెప్తారు, సేమ్ స్టోరీ. అదేవిధంగా వ్యాస మహర్షి కూడా మహాభారతం అనేదాన్ని ఎవరి కోసం రాశారు, ఈ రోట్ ఇట్ ఫర్ ఫోర్త్ కేటగిరీ, అంటే స్త్రీ వైశ్య శూద్ర, సో వీళ్ళ కోసం రచించారనమాట. కాబట్టి అక్కడ దేన్ని హైలైట్ చేశారంటే ఈ హైలైటెడ్ ద అదర్ ప్రిన్సిపల్స్. భాగవతంలో కేవలం కృష్ణ భక్తి, దాన్ని హైలైట్ చేయడం జరిగింది. కాబట్టి ఈ యొక్క భీష్మ పితామహ యొక్క తిరోగమనం నీళ్ళనే చూసుకున్నట్లయితే మహాభారతంలో కూడా ఇది వస్తుంది. కానీ మహాభారతంలో యునో దేర్ ఇట్స్ ఏ డిఫరెంట్ థింగ్స్ ఆర్ హైలైటెడ్. ఫర్ ఎగ్జాంపుల్ ఈవెన్ అఫ్ కోర్స్ ఎక్స్ప్లిసిట్ గా కాదు, కానీ బయట ప్రజలు మనం చూసినట్లయితే వాళ్ళు భీష్ముడి గురించి ఏమనుకుంటారు చెప్పండి, రెండు రకాలు అనుకుంటారన్నమాట. అంటే దే అప్రిషియేట్ భీష్మ, భీష్ముని మెచ్చుకుంటారు. దేవునికి మెచ్చుకుంటారు, భీష్ముడు వ్రతం తీసుకున్నాడు, ఎవరైతే హస్తినాపుర సింహాసనం మీద ఉంటారో అతనికి నేను దాసోహుణ్ణి, ఐఎమ్ రెడీ టు సర్వ్ హిమ్, నా జీవితం ఉన్నంత వరకు అతనికి సేవ చేస్తాను, వా అంటే అంటే మాట మీద నిలబడేవాడు అనమాట, ఇది ఫెయిత్ఫుల్నెస్. కాబట్టి భీష్ముణ్ణి ఎప్రిషియేట్ హిమ్, ఓ ఇంతైనా సరే అతను కౌరవులకి ఈ సపోర్టెడ్, అంటే కౌరవుల తరపునే ఉన్నాడు తప్ప పాండవులే వెళ్ళలేదు అంటే చూడండి అతను తన మాట మీద నిలబడ్డాడు ఎంత గొప్పవాడు. సో ఈ విధంగా ఒక మోరల్ స్టోరీ తీసుకొస్తారనమాట. సో దే అప్రిషియేట్ భీష్మ. సిమిలర్లీ దే కండెమ్ భీష్మ, నిందిస్తారు. దేనికని నిందిస్తారు, ఏ చూడండి భీష్మ ఆసక్తుడు, భౌతిక ఆసక్తుడు అయిపోయాడు, కాబట్టి తప్పు కౌరవులు అని తెలిసినా సరే కౌరవుల వైపు ఉండిపోయాడు, పాండవుల వైపు వెళ్ళలేదు. సో హీస్ కండెమ్డ్. ఎందుకు అవ్వలేదంటే దుర్యోధనుడితో పాటు ఉండి దుర్యోధనుడి యొక్క మనస్సు, అంటే దుర్యోధనుడి భోజనం తిని దుర్యోధను చేతను తన వైపు వచ్చేసింది. బికాజ్ ఎలాంటి దేశ సంగ్ వేసారంగ్, మనం ఎలాంటి వాళ్ళతో ఉంటే మన కాన్షియస్నెస్ కూడా మన చేతన కూడా అదే విధంగా తయారవుతుంది, అవునా కాదా? ఇప్పుడు ఒక పక్షి ఉన్నాయి, రెండు పక్షులు ఉన్నాయంట, అంటే పక్షులు కూడా అమ్ముతారు కదా, ఇద్దరు వ్యక్తులు వచ్చి కొన్నారంట, ఒక బ్రాహ్మణుడు వచ్చి ఒక పక్షిని కొన్నాడంట, ఇంకొక కసాయి వాడు వచ్చి ఒక పక్షిని కొన్నాడు. తర్వాత ఆ పక్షిని అమ్మిన వ్యక్తి సంవత్సరం పోయిన తర్వాత తన పక్షులు ఎలా ఉన్నాయో చూడడానికి వెళ్ళారు. ఆ బ్రాహ్మణుడికి వెళ్ళాడు ఫస్ట్. ఆ రెండు పక్షులు కవల పక్షులు, కవల పిల్లలు, ఒకేసారి పుట్టిన పిల్లలు అవి, ఆ పక్షులు ఒకే తల్లిదండ్రులు పుట్టిన పక్షులు అవి, రెండు చిలకలు, చిలకలు అనమాట. బ్రాహ్మణుడి ఇంట్లో ఉన్న చిలక రాగానే రండి స్వామి రండి రండి అని చెప్పి అతిథి దేవో భవ అంటే ఈ విధంగా ప్రేమగా పిలిచి మీరు ఎలా ఉన్నారు, బాగున్నారా, ఏమైనా భోజనం చేస్తారా, మంచిని తీసుకుంటారా అని చెప్పి అడుగుతుంది. సో ఈ యొక్క వ్యక్తి చాలా సంతోషపడ్డాడు అనమాట. తర్వాత కషాయవాడి దగ్గరికి వెళ్ళాడు, కషాయవాడి దగ్గర వెళ్ళగా చిలక చూస్తుంది అనమాట,
ఇప్పుడు గుర్తుకొచ్చానా, ఇన్నాళ్ళు గుర్తుకు రాలేదా, ఇప్పుడు గుర్తుకొచ్చానా నీకు,
అంటే ఈ చిలక ఆ వ్యక్తిని తన ఓనర్ని పాత ఓనర్ని బూతులు తిడుతుంది అనమాట. రెండు సేమ్ ప్లేస్ నుంచి వచ్చాయి, కానీ కషాయవాడితో ఉన్నప్పుడు వాడి మాట తీరు, వాడి ప్రవర్తన, వాడి బుద్ధి అలవరుచుకుంది. మొదటి పక్షి, మొదటి చిలుక బ్రాహ్మణుడితో ఉన్నప్పుడు దాన్ని అలవరుచుకుంది. కాబట్టి భౌతికవాదులు ఏం చెప్తారంటే ఇలాంటి అంటే జయసే సంగ్ వేసారంగ్ సాంగత్యం అనేది ఎంత గొప్పదో చెప్పడానికి భీష్ముడు ఉదాహరణ ఉపయోగిస్తారు. ఏమంటారు, ఓ భీష్ముడు గొప్పవాడు అయ్యుండొచ్చు, మహాజనుడు, అయినా సరే కౌరవులతో పాటు ఉండి కౌరవులు పెట్టిన భోజనాన్ని తిని అతడి బుద్ధి కూడా భ్రష్టు పెట్టుకుపోయింది. ఆ విధంగా భీష్ముడిని కొన్నిసార్లు నిందిస్తారు. కానీ బోత్ ఆర్ యాక్చువల్లీ సూపర్ఫిషియల్ ఎక్స్టర్నల్ రీజన్స్. భీష్ముడు అఫ్ కోర్స్ మహాభారతంలో చూసినట్లయితే మహాభారతంలో భీష్ముడు స్వయంగా చెప్తాడు ఇది. చూడండి, భీష్ముడు అంపశయ్య మీద ఉంటారు, పాండవులు వస్తారు, కృష్ణుడు అడుగుతాడు భీష్ముడిని ఎవరిని, యుధిష్ఠిరుని, యుధిష్ఠిర ధర్మరాజా మీరు భీష్ముడిని అడగండి స్త్రీ ధర్మం ఏంటి, వర్ణాశ్రమ ధర్మం ఏంటి, రాజధర్మం ఏమిటి, కులధర్మం ఏమిటి అడగండి అని అంటే యుధిష్ఠిర మహారాజు భీష్ముడిని అడుగుతారు. అప్పుడు భీష్ముడు సమాధానం చెప్పినప్పుడు ద్రౌపది కొంచెం నవ్వుతుంది అన్నమాట, కొంచెము అంటే లేడీస్ గిగిల్స్ గిగిల్స్ అంటే అని చెప్పి భీష్ముడికి వినిపిస్తుంది ఆ సౌండ్. భీష్ముడు అంటారు, ద్రౌపది యుధిష్ఠిరుని అన్న ప్రశ్న అడుగుతుంటే నీకు నవ్వు వస్తుంది కదా, నీకు నవ్వు రావడమే తప్పు లేదు, ఎందుకంటే నేను నిన్ను అదే ద్రౌపది వస్త్రాపహరణ సమయంలో కాపాడలేకపోతాడు భీష్ముడు ద్రౌపదిని. ద్రౌపది మనసులో చిన్నది ఉండిపోతుంది అన్నమాట. సో అలాంటిది ఇప్పుడు నేను అంటే సో నేను మిమ్మల్ని కాపాడలేదు నాన్న, ఎందుకంటే నేను యుద్ధి దుర్యోధనుడు పెట్టిన భోజనాన్ని తిన్నాను కాబట్టి ఆ యొక్క చేతన మనం ఎటువంటి ఎవరి చేత వంట తింటామో మనకు అదే బుద్ధి వస్తుంది. న్యాచురల్గా ఎయిట్ ద సిన్ఫుల్ ఫుడ్ ఆఫ్ కౌరవాస్, కౌరవుల యొక్క పాపపు భిక్షను నేను స్వీకరించేవాడిని కాబట్టి నా మనస్సు నా శరీరం నా బుద్ధి అంతా పాపం అయిపోయింది. కాబట్టి నేను యుధిష్ఠిర మహారాజు ధర్మాన్ని ఎలా చెప్పగలను అలా అని చెప్పి అందుకని నువ్వు నవ్వావు కదా, ఏం పర్వాలేదు నువ్వు నవ్వడంలో సమంజసమే. కానీ అర్జునుడి యొక్క కృష్ణుడి యొక్క చూపు నా మీద పడింది, అర్జునుడి యొక్క బాణాలు నాకు తగిలాయి, ఈ పాపపు రక్తం మొత్తం పోయింది, దుర్యోధనుడు పెట్టిన భోజనం తినే దుర్యోధనుడు పెట్టిన భోజనం తినడం వల్ల ప్రొడ్యూస్ అయిన రక్తము అర్జునుడి బాణాలతో మొత్తం పోయింది, ఇప్పుడు నేను శుద్ధుడిని అయ్యా అర్జునుడి బాణాలతో కాబట్టి నేను చెప్పగలనేమో అంటారనమాట. ఇట్ ఈస్ అవుట్ ఆఫ్ హ్యూమిలిటీ ఆఫ్ భీష్మ, భీష్ముడి యొక్క గొప్పతనం. కానీ వాస్తవం ఏమిటంటే భీష్ముడి యొక్క చేతన ఏ సందర్భంలోని భీష్ముడి యొక్క చేతన అశుద్ధం కాలేదు. సో భౌతికవాదులు దేనికి మెచ్చుకోవాలి దానికి మెచ్చుకోరు, దేనికి మెచ్చుకోవాల్సిన అవసరం లేదు దానిని మెచ్చుకుంటారనమాట. సో భీష్మ ఇస్ గ్లోరిఫైడ్, సటన్లీ భీష్ముడు స్తుతికి అర్హుడు, కానీ దేనికి, మాట తప్పలేదు కాబట్టి అతను గొప్పవాడు, నో దట్ ఇస్ ఎక్స్టర్నల్ రీజన్. భీష్ముడు కౌరవుల వైపు ఎందుకున్నాడు, నేను మాట ఇచ్చాను కాబట్టి ఉన్నాడా, అది వాస్తవం కాదు. శుద్ధ భక్తులు కృష్ణుడి కోసం ఎన్నోసార్లు మాట తప్పుతారు, యుధిష్ఠిర మహారాజ్ జీవితంలో అబద్ధమాడని వ్యక్తి కృష్ణుడి కోసం చేస్తారు, అవునా కదా. ఈ విధంగా కృష్ణుడి కోసము దే ఆర్ రెడీ టు గివ్ అప్ దేర్ మోరల్ రైట్స్. భీష్ముడు కూడా యుధిష్ఠిర మహారాజ్ కన్నా తక్కువ భక్తుడు ఏం కాదు. ఆ విధంగా భీష్ముడు కూడా కృష్ణుడి కోసం ఈజీగా కౌరవుల వైపు పాండవులకి వచ్చేయగలడు. కానీ భీష్ముడు ఎందుకు రాలేదంటే కృష్ణుడు కోరుకుంటాడు అనమాట, వాడు అవతల వైపే ఉండు అని చెప్పి. ఇది మనకి భాగవతంలో తెలుస్తుంది, వెల్కమ్ టు నో త్రూ భాగవతం. సో దిస్ ఇస్ వన్ రీజన్. సో భీష్మ ఈజ్ గ్లోరియస్, కానీ దేని గ్లోరియస్, నాట్ ఫర్ దన్ అతను మాట నిలబెట్టుకున్నాడు కదా అని చెప్పి, అది కూడా ఓకే. అంటే మండేన్ పాయింట్ ఆఫ్ వ్యూ దట్ ఈస్ గ్లోరియస్, స్పిరిచువల్ పాయింట్ ఆఫ్ వ్యూ ఈస్ గ్లోరియస్ బికాస్, ఎందుకంటే ఎందుకు అతను గ్లోరియస్ అంటే ఎందుకంటే అతను కృష్ణుడి కోసం తను ఏ రకంగా కృష్ణుడికి సేవగా ఏ విధంగా ఉంటే కృష్ణుడి సేవ అవుతుందో ఆ విధంగా ఉండడానికి రెడీ అని. నన్ను జనాలు ఏమనుకుంటారు భవిష్యత్తులో నన్ను నా ఉదాహరణని ఒక తప్పుడు ఎగ్జాంపుల్గా మనం మన రామాయణంలో ఒక పాత్రను చూసాము, ఫస్ట్ రావణుడి యొక్క పాత్రను చూసాం మనం, అవునా కదా. రావణుడి నుంచి కూడా మనం నేర్చుకుంటున్నాం, కానీ ఏం నేర్చుకుంటున్నాము, ఎలా ఉండకూడదో నేర్చుకుంటున్నాము. సిమిలర్లీ రేపొద్దు నా జీవితంలో కూడా జనాలు ఎలా ఉండకూడదో నేర్చుకుంటారేమో అని భీష్ముడు భయపడచ్చు, కానీ భయపడలేదు. ఓకే, దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ యూనో దట్ డిఫరెంట్ స్క్రిప్చర్స్ హైలైట్ డిఫరెంట్ ఆస్పెక్ట్స్. నిన్న నేను సమ్హౌ కోయిన్సిడెంట్ గా కృష్ణుడి యొక్క మోషాలు నేను చెప్పాను అంటే భగవంతుడు తన యొక్క యూను వాట్ డూ కాల్ ఇట్ యాజ్ యూనో డిసపీరెన్స్ అంటే తిరోభావం. భగవంతుడు తన యొక్క తిరోభావం లేలని కూడా ఎలా చేశారని చెప్పి, ఎందుకు అలా చేశారయ్యా అంటే ఈ వాంట్ టు బివిల్డర్డ్ ఎథిస్ట్స్, ఆ భక్తుల్ని నాస్తికుల్ని మాయావాదుల్ని మోహితులను చేయడానికి భగవంతుడు ఆ విధంగా చేశారని చెప్పాను నేను. సో ఇంట్రెస్టింగ్లీ నేను సాయంత్రం నాకు ఒక ఆర్టికల్ వచ్చింది వాట్సాప్ లో, భక్తులు పంపించారు ఆర్టికల్, ఎవరో బయట వ్యక్తి, న్యూస్ పేపర్లో టైమ్స్ ఆఫ్ ఇండియాలో ఆర్టికల్ వచ్చింది. ఏమని వచ్చిందంటే ఇప్పుడు కరోనా వైరస్ వస్తుంది కాబట్టి జనాలు ఎంత గొప్పవాడైనా ఎంత బాధవాడైనా సరే ఈ టైంలో చాలా చనిపోతే కనీసం అతని అంత్యక్రియలకు కూడా ఒక నలుగురు వెళ్లే పరిస్థితి లేదు ఈ రోజుల్లో, ఈ సమయంలో ఎవరికైనా అయితే. సో వాళ్ళు ఏమంటున్నారంటే కాబట్టి జనాలు బాధపడుతున్నారు, ఈ రోజున చనిపోతే నా శవాన్ని కూడా తీసుకెళ్ళడానికి ఎవరు లేరు అని చెప్పి, కానీ బాధపడాల్సిన అవసరం లేదు, కృష్ణుడు అతను గొప్ప వ్యక్తే, అతను చనిపోయినప్పుడు లేదు చెప్పారు. అంటే అతను చనిపోయినప్పుడు బోయవాడి దెబ్బకి అతను కూడా తను అలా శవమే పడున్నారు, అర్జునుడు వచ్చి 4 రోజులు పోయాక అతనికి అంత్యక్రియలు చేశాడు అని చెప్పి చెప్పబడింది. ఐ రెడ్ ఇట్, ఐ ఫెల్ట్ డిస్గస్టింగ్ నాన్ సెన్స్. మనం శాస్త్రం చదివినప్పుడు మనం శాస్త్రాన్ని ఎన్ టు ఎన్ చదవాలి. అదే మీరు ఏ శాస్త్రం చదివారు అదే శాస్త్రంలో కృష్ణుడు భగవంతుని చెప్పలేదా? కృష్ణుడు తన సుదర్శన చక్రంతో సూర్యుడిని అడ్డుపడ్డాడే అది చెప్పలేదా? కృష్ణుడు స్వయంగా మహావిష్ణువు దగ్గరికి పిల్లలు తెచ్చుకున్నాడే అది చెప్పలేదా? కృష్ణుడిని వేదాలు స్తుతించే అది చెప్పలేదా? సో ఇవన్నీ చేయగలిగిన భగవంతుడికి తనకి తెలియదా ఎవరో వచ్చి తను అటాక్ చేయబోతున్నారని చెప్పి? కాబట్టి సో ఆ లీలల్లో భగవంతుడు ఏం చేస్తారు అది మనము రైట్ సోర్సెస్ నుంచి పెట్టే తెలుస్తుంది మనకి. కాబట్టి రైట్ సోర్సెస్ దట్ యాక్చువల్లీ కృష్ణ, దట్ ఇస్ కృష్ణుడు బలరాముడు. కృష్ణుడు యొక్క అంశ బలరాముడి తిరుభావం ఎలా ఉంది చూడండి. అతను మెడిటేట్ చేసినప్పుడు తన శరీరం 4 తరఫాలు అనంతశేషుడు వచ్చి అనంతశేషుడు సముద్రంలో కలిసిపోతారు. ఆ విధంగా బలరాముడు అదృశ్యం అవుతారు, బలరాముడు తన అంశే అదృశ్యం అవుతారు. అటువంటి కృష్ణుడు ఎందుకు వదిలారు? ఎందుకంటే ఈ వాంట బివిల్డర్. యాక్చువల్ కృష్ణుడు తన సొంత రూపంలో వెళ్ళిపోతారు భగవంతుడు. భగవంతుడికి శరీరము వేరు ఆత్మ వేరు కాదు, ఈ సచ్చిదానంద స్వరూపుడు ఆయన. హీ గోస్, కానీ భౌతికవాదుల్ని మోసం చేయడానికి భగవంతుడు మాయాదేవి ఒక ఇల్యూజన్ సృష్టిస్తుంది. కృష్ణ డజన్ స్టే దేర్, కృష్ణ గోస్ బ్యాక్. సో మనము భక్తులు రైట్ సోర్సెస్ నుంచి వినాలి. భాగవతం నుంచి వింటే భక్తుల యొక్క గొప్పతనం తెలుస్తుంది, భగవంతుని యొక్క గొప్పతనం తెలుస్తుంది. ఈ యొక్క లీలలో మనం ఇదే భీష్మ పితామహ లీలలో మహాభారతంలో మనము ఒక లెసన్స్ నేర్చుకుంటాము, భాగవతంలో ఒక లెసన్ నేర్చుకుంటాము. రెండు నేను ఈరోజు చెప్తాను మీకు. ఓకే, సో భీష్మ ఇస్ అ ప్యూర్ డివోటీ. ఫస్ట్ మనం ఇది అర్థం చేసుకోవాలి, అతను శుద్ధ భక్తుడు. అప్పుడు అతని యొక్క టీచింగ్స్ మనల్ని మనం సీరియస్గా తీసుకోగలం. తను శుద్ధ భక్తుడు కాకపోతే అతని టీచింగ్స్ మనం ఎందుకు వినాలి? హిరణ్యకశిపుడు కూడా టీచింగ్స్ ఇచ్చాడు 7వ స్కంధం 1వ అధ్యాయంలో, వాటిని మనం అంత సీరియస్ గా తీసుకోం కదా. సో వీ షుడ్ అండర్స్టాండ్ భీష్మ ఈజ్ అ ప్యూర్ డివోటీ, భాగవతం చదివి తెలుస్తుంది. సో కమింగ్ బ్యాక్, ఇప్పుడు మనము ఈ అధ్యాయంలో ప్రవేశిస్తున్నాం. సో నేను ఆల్మోస్ట్ 40 మినిట్స్ ముందు చెప్పానంటే ఈ బ్యాక్గ్రౌండ్ మనకు చాలా అవసరం కాబట్టి. నౌ వీ విల్ స్టార్ట్ ద చాప్టర్. సో ఈ అధ్యాయంలో మనం చూసినట్లయితే మొదటిగా కృష్ణుడు యుధిష్ఠిర్ మహారాజుని ఓదార్చినా సరే యుధిష్ఠిర్ మహారాజ్ దుఃఖం ఆగదు. ఎందుకు ఆగదు? కృష్ణుడే కోరుకోడు కాబట్టి. పరమాత్మ రూపంలో భీష్ముడికి, పరమాత్మ రూపంలో యుధిష్ఠిరుడికి ఆయా కన్విన్స్ చేయడు. అల్టిమేట్ గా పరమాత్మే మనల్ని కన్విన్స్ చేస్తుంది. మత్త స్మృతి జ్ఞానం అపోహణంచ. కృష్ణుడు చెప్తున్నారు కృష్ణుడే పరమాత్మ రూపంలో ఇది నమ్మొద్దు అని ప్రేరణిస్తున్నారు. ఎందుకంటే కృష్ణుడు వేరే వారి నుంచి, భీష్ముడి నుంచి వినిపించారు కాబట్టి. సో కృష్ణుడు ఏం చేస్తారంటే పాండవులందరినీ భీష్ముడి దగ్గర తీసుకెళ్తారు. ఎందుకంటే నీకు భీష్ముడి నుంచి వినిపిస్తాను పదా అని చెప్పి. సో కృష్ణుడు సరే వాళ్ళందరూ పయనం అవుతారు రైట్. కృష్ణుడు ఏం చెప్తారు ఎవరికి? యుధిష్ఠి మహారాజుకి, మీరందరూ రాజవేషంలో రండి అని చెప్తారు అనమాట. చూడండి, ఎవరైనా సరే ఒక వ్యక్తి చనిపోతున్నారు అటువంటి సమయంలో వెళ్ళినప్పుడు మంచిగా మేకప్ వేసుకొని సూటు బూట్ వేసుకుని వెళ్తామా? కాదు కదా. ఈవెన్ బాలీవుడ్ స్టార్స్ కూడా ఎవరైనా చనిపోతే వైట్ అండ్ వైట్ బట్టలు వెళ్తారు, వైట్ పజామా, వైట్ కుర్తా, సింపుల్ వైట్ బట్టల్లో వెళ్తారు. ఎవరు ఫుల్ గా మేకప్ వేసుకొని విగ్ పెట్టుకొని సూటు బూట్ వేసుకుని వెళ్ళరు, అవునా కదా? కానీ కృష్ణుడు ఇక్కడ ఏం చెప్పారు యుధిష్ఠిరు మహారాజుకి, మీరు రాజవేషంలో రండి అని చెప్పారు. అంటే ముకుటం పెట్టుకొని ఆభరణాలు వేసుకొని ఫుల్ గా డెకరేట్, అంటే నిజంగా ఒక రాజు అసెంబ్లీ సభకు వెళ్ళినప్పుడు ఏ విధంగా ముస్తాబై వెళ్తారో ఆ విధంగా ముస్తాబా అవ్వండి అంటారు. ఇంట్రెస్టింగ్ నా, ఎప్పుడు అలా వెళ్ళరు కదా. అయినా సరే పాండవులు కృష్ణుడు ఏం చెప్తే అది కాబట్టి అదే విధంగా తయారయ్యి అందరూ వెళ్తారు. ఎక్కడికి? కురుక్షేత్రం దగ్గరికి. అక్కడ భీష్మ పితామహ అంపశయ మీద పడి ఉంటారు. భీష్మ పితామహకి ఇచ్చామృత్యు ఉంటుంది. ఇచ్చామృత్యు అంటే అతను ఎప్పుడు కావాల్సి అప్పుడు చనిపోవచ్చు, మనలా కాదు ఆయన. సో అయినా సరే అతను ప్రాణాలతో ఉంటారు. అప్పుడు అక్కడికి కృష్ణుడు, పాండవులు, వ్యాస మహర్షి, మిగతా బ్రాహ్మణులు వస్తారు. తర్వాత అదే సమయంలో, ఎందుకంటే అది ముహూర్తము, భగవంతుడు వస్తారు అదే సమయంలో, లోకంలో ఉన్న అందరు గొప్ప ఋషులు మునులు వస్తారు. ఎందుకంటే భీష్ముడు అంత గొప్పవాడు కాబట్టి, అంగిరముని, నారదముని, నెక్స్ట్ సుఖదేవ గోస్వామి అందరూ ఋషులు వస్తారు అన్నమాట. దౌమ్య ఋషి అందరూ వస్తారు, రైట్? సో దిస్ వే వీళ్ళందరూ వస్తారు. భీష్ముడు కళ్ళు తెరి చూస్తారనమాట, పాండవులను చూస్తారు. భీష్ముడు పాండవులను చూడగానే ఎంతో ఆనందపడతారు. ఎందుకు ఆనందపడతారంటే, భీష్ముడికి కోరిక ఇప్పుడు కాదు, పాండవులు చిన్న పిల్ల అయినప్పటి నుంచి కోరిక. ఎందుకంటే తన తండ్రి పాండు, అతను యాక్చువల్ గా రాజ్యానికి ఈజ్ ద రైట్ఫుల్ హియర్, అంటే రాజ్యానికి యాక్చువల్ గా అతను నిజమైన రాజ్యాధిపతి. కాకపోతే కొన్ని కారణాల వల్ల ధృతరాష్ట్రుడు రావాల్సి వస్తుంది, అతను తన పిల్లల్ని ఎంకరేజ్ చేస్తారు. భీష్ముడికి తెలుసు పాండవులు యోగ్యులు అని చెప్పి, పాండవులు యోగ్యులు మరియు రూల్ ప్రకారంగా చూసుకున్నా సరే పాండుపుత్రులకే రాజ్యం రావాలి కాబట్టి అనేసి పాండవులు అత్యంత ఉత్తమ భక్తులు కూడా. భీష్ముడికి పాండవులు రాజ్యం రాజ్యము తీసుకొని ఉంటుంది, కానీ కారణం చాలా తన చేతిలో లేని విషయాలు చాలా జరుగుతూ ఉంటాయి. ఇప్పుడు ఫైనల్లీ వెన్ హి సీస్ తన చివరి దశలో పాండవుల్ని ఆ విధంగా ఒక రాజు గెటప్ లో చూసినప్పుడు, రాజవేషంలో చూసినప్పుడు భీష్ముడు ఎంతో ఆనందిస్తారు తన చివరి కోరిక. అంటే మనసులో అనుకుంటారు, కృష్ణ నీకు నా మనసు తెలుసు. ఎందుకంటే ఏ వ్యక్తి కూడా ఒక వ్యక్తి చనిపోతున్నప్పుడు ఆ విధంగా రారు, కానీ అలా ఎందుకు వచ్చారు? పాండవులు కూడా తెలియదు ఎందుకు కృష్ణుడు మమ్మల్ని ఈ విధంగా రమ్మన్నారా అని చెప్పి, కానీ వాళ్ళు చేస్తారు. కానీ కృష్ణుడు తెలుసు భీష్ముడు మనసులో ఏముందో. కృష్ణుడు ఈ విధంగా భీష్ముడు మొదటి కోరికను తీరుస్తాడు. ఏంటంటే మొదటి కోరిక పాండవుల్ని రాజుగా చూడాలనుకునే తన కోరికను తీరుస్తాడు భీష్ముడు. సెకండ్, రెండోది ఏంటంటే భీష్ముడు చూస్తారు అందరూ ఋషులు ముందు వస్తారు, అక్కడ కృష్ణుడు కూడా వస్తారు. కృష్ణుడిని చూస్తారు, కృష్ణుడు చూసి భీష్ముడు ఎంతో ఆనందిస్తాడు కృష్ణుని చూసి. విశేష్ యూనో తర్వాత చెప్తారు, అంటే కృష్ణుడిని చూసి కృష్ణుడి గురించి చెప్తారు తర్వాత చెప్తారు. బట్ హీ బికమ్స్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ, భగవంతుడు నా చివరి దశలో నన్ను చూడడానికి వచ్చారు అని చెప్పి అంటే అక్కడ భీష్ముడు యాక్చువల్ గా ఎందుకు బతుకున్నారంటే చూడండి, మనం కూడా ప్రాణాలు పోతున్నాయి, ఐసీయూలో పెడతారు, వెంటిలేటర్ పెడతారు. వెంటిలేటర్ అంటే చాలా చిరాకు, లోపల పైపులు పెట్టేస్తారు అన్నమాట, ఊపిరాడుతూ నొక్కేస్తుంది. అయినా సరే ఆశ, బతకాలని ఆశ, బతకాలని ఆశతో ఎంత నొప్పి అయినా సరే ఇంకా బతకాలి బతకాలి, ఇంజక్షన్లు ఆపరేషన్లు. భీష్ముడికి అది అవసరమేం లేదు, భీష్ముడికి తను కోరుకున్నదంతా అయిపోయింది, హ్యాపీగా ప్రాణం విడిచిపెట్టేవచ్చు. కానీ అంత నొప్పిని కూడా భరిస్తూ, ఒకటి కాదు రెండు కాదు కొన్ని వేల అస్త్రాలు, యారోస్, యారో బెడ్ మీద పడున్నారు ఆయన, అంపసైనా పడున్నారు, ఎంత నొప్పిగా ఉంటుందో ఊహించుకోండి. అయినా సరే అతను హ్యాపీగా ఓకే ఐ వాంట్ డై, చనిపోవాలనుకున్నా చనిపోవచ్చు. కానీ అంత నొప్పిని ఓర్చుతూ ఎందుకున్నారు ఆయన? కృష్ణుని చూస్తూ తన ప్రాణం విడిచిపెట్టాలని చెప్పి. సో దానికోసమే అంత బాధను ఓరుస్తూ ఉన్నారు. కృష్ణుడు వస్తారు, సో భీష్ముడు అగైన్ సో ఎక్స్టాటిక్, సో హ్యాపీ భగవంతుడు వచ్చారు అని చెప్పి. సో ఈ విధంగా అక్కడ అందరూ వస్తారు. అప్పుడు యుధిష్ఠిరుడు అనే కృష్ణుడు, యుధిష్ఠిరుడు పాండవులు అందరూ వచ్చి భీష్ముడి దగ్గరగా కూర్చుంటారనమాట. కూర్చొని యుధిష్ఠిరుడు మహారాజ్ భీష్ముడిని చూసి విలపిస్తారనమాట, ఏడుస్తారనమాట. ఆల్రెడీ యుధిష్ఠిరుడు మహారాజ్ చాలా బాధ ఉంది, ఏమని, నా వల్లనే ఇంత ఘోరం జరిగింది, సో మచ్ మ్యాసకర్ హ్యాపెండ్, సో మచ్ మ్యాసకర్ హ్యాపెండ్ బికాస్ ఆఫ్ మీ అని చెప్పి. ఆన్ టాప్ ఆఫ్ దాట్ రైట్ ఆన్ టాప్ ఆఫ్ దాట్ ఇప్పుడు భీష్ముని పరిస్థితులు చూసేసరికి ఇంకా యుధిష్ఠిరుడు మహారాజు కళ్ళంటే నీళ్ళాగవు, రైట్. అయినా సరే సో భీష్ముడు దగ్గర కూర్చొని యుధిష్ఠిరుడు మహారాజు వినిపిస్తూ ఉంటాడు. అప్పుడు భీష్ముడు యుధిష్ఠిరుణ్ణి ఏడుస్తూ ఉండడం చూస్తాడు. భీష్ముడు అంటాడనమాట, ఏమంటారంటే, అహో కష్టం, అహో అన్యాయం, యద్యూయం ధర్మనందన, జీవితం నా అర్హతం క్లిష్టం, విప్ర ధర్మ అచ్యుత ఆశ్రయ అంటారనమాట. అంటే హరే కృష్ణ భక్తులకి వినిపిస్తుంది అనుకుంటా. ఓకే, సో భీష్ముడు తను బాధలో ఉన్నాడు, తనకి అంపశమిత ఉన్నారు. కానీ యుధిష్ఠిరుడు మహారాజు చూసి అతను బాధపడతారు. చూడండి, వైష్ణవులు తమ యుధిష్ఠిరు మహారాజ్ భీష్ముడిని చూసి బాధపడుతున్నారు, ఇక్కడ భీష్ముడు యుధిష్ఠిరు మహారాజు చూసి బాధపడుతున్నారు. ఏమంటారు భీష్ముడు ఇక్కడ, అహో కష్టం, అహో అన్యాయం, యుధిష్ఠిరు మహారాజు చూసి బాధపడతారనమాట. ఎంత కష్టం మీకు, ఎంత కష్టము మీకు, ఎంత అన్యాయం జరిగింది మీకు, ఎన్ని కష్టాలు వచ్చాయి. యద్యూయం ధర్మనందన, ధర్మనందన అంటే యుధిష్ఠిరు మహారాజు చూసింది. జీవితం నా అర్హతం క్లిష్టం, యాక్చువల్ గా మీరు పడిన కష్టాలకి మీ స్థానంలో ఇంకొకరు ఉంటే వాళ్ళు యాక్చువల్ గా ఈ పాటికి ప్రాణాలతో ఉండేవాళ్ళు కాదు. జీవితం నా అర్హతం క్లిష్టం, సో ఈ పాటికి వాళ్ళు ప్రాణాలతో కూడా ఉండేవారు కాదు. మీకు జరిగిన మీ మీద జరిగిన అత్యాచారాలు, అన్యాయాలు, కష్టాలు, నెక్స్ట్ ఆపదలు. బట్ విప్ర ధర్మ అచ్యుతాశ్రయ, కానీ మీరు ఎలా బతికబట్టగలిగారంటే మీరు ఈ మూడిటి ఆశ్రయాన్ని తీసుకున్నారు కాబట్టి. ఏంట మూడు ఆశ్రయము? విప్ర, విప్ర అంటే బ్రాహ్మణులు, ధర్మ, ధర్మను, అచ్యుత, అచ్యుత అంటే భగవంతుడు. అప్పుడు మీరు భగవంతుణ్ణి, సాధువుల్ని, శాస్త్రాన్ని నమ్ముకున్నారు కాబట్టి మీరు ఇన్ని ఇన్ని కష్టాలు వచ్చినా సరే మీరు సక్సెస్ఫుల్ గా బయటపడగలిగారు అని చెప్పి చెప్పడం జరుగుతుంది, రైట్. మై వీడియో ఇస్ నాట్ విజిబుల్. సో ఈ విధంగా భీష్ముడు అంటారనమాట. సో 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 ప్రభుపాద్ అక్కడ పరిపోర్ట్లో రాస్తారు, చూడండి, ఏ వ్యక్తి అయినా సరే, ఏ వ్యక్తి అయినా సరే సమస్యలు అందరికీ వస్తాయి. ఆ సమస్యలకి నువ్వు ఇప్పుడు సరే భక్తులు ఉన్నాము మనం, ఫిలాసఫీ వింటాం, భాగవత క్లాస్ వింటాము, తర్వాత ఏదో ప్రాబ్లం వస్తుంది, ఇమ్మీడియట్ గా నువ్వు యూ ట్రై టు బి పొలిటికల్ ఆర్ యు ట్రై టు టేక్ షెల్టర్ ఆఫ్ కృష్ణ. భగవంతుని మీద ఆధారపడతావా, సాధువుల మీద, గురువుల మీద, భగవంతుని మీద ఆధారపడతావా, లేకపోతే ఈ యొక్క పూటి నాటి భక్తి నోటా అంటారు కదా, డిప్లొమసీ, మ్యానిపులేషన్, పాలిటిక్స్, దేని మీద నువ్వు ఆధారపడతావు ఈ సమస్యను పరిష్కరించుకోవడానికి? అది చాలా ముఖ్యము. సో పాండవులు ఇక్కడ చూడండి, దుర్యోధనుడు అతనికి రాజ్యం కావాలి, అతడు దేని మీద ఆధారపడ్డాడు, సరే అతనికి ఏదో మైసభలు అతనికి ఏదో చిన్న అవమానం జరిగింది, దానికి అతను ఎవరిని ఆశ్రయం తీసుకున్నాడు, శకునుని ఆశ్రయం తీసుకున్నాడు, తన యొక్క బుద్ధిని ఆశ్రయం తీసుకున్నాడు. కానీ పాండవులకి బట్ దట్ ఇస్ యాక్సిడెంట్, ఎవరు కావాలని చెప్పి దుర్యోధన అవమానించాలని ప్రయత్నించలేదు. కానీ పాండవుల విషయంలో ఇట్స్ ఎ ప్యూర్ కన్స్పిరసీ, కన్స్పిరసీ అంటే కుట్ర. అయినా సరే పాండవుల విషయంలో వాళ్ళు ప్రతి అడుగులో సాధువులు, వాళ్ళు యాక్చువల్గా అడవులకు వెళ్తున్నప్పుడు సాధువులు అందరూ హస్తినాపురం నుంచి వెళ్ళిపోతారనమాట పాండవులతో పాటు. యుధిష్ఠిరు చెప్తారు, నేను ఎన్నాళ్ళు రాజు కాబట్టి మీరు నాతో పాటు ఉన్నారు, నేను మిమ్మల్ని బాగా చూసుకోగలిగాను, ఇప్పుడు నేను అడవులకు వెళ్ళిపోతున్నాను, మాకే ఈ పూటకి ఎలా భోజనం దొరుకుతుందో మాకే తెలియదు, మీ అందరికీ నేను ఏ విధంగా సేవ చేయగలను, ఎందుకంటే గృహస్థులు అనేవాడు సాధువులు సేవ చేయాలి. యుధిష్ఠిరు మహారాజ్ సపోజ్ సౌ దట్ సేజెస్, కానీ నేను ఇప్పుడు నా పరిస్థితి, నేను రక్షించుకోలేనేమో, మీకే విధంగా సేవ చేయగలను, మీరు హస్తినాపురంలోనే ఉండండి అని చెప్తారు. కానీ వాళ్ళు సాధువులు చెప్తారు, యుధిష్ఠిర్ మై డియర్ యుధిష్ఠిర్, నువ్వు నాకు భోజనం పెట్టు పెట్టకపో సంబంధం లేదు, నేను మీ వెనకాత దానికోసం రావట్లేదు, మీరు ఎక్కడుంటే అక్కడ ధర్మం ఉంటుంది, మీతో పాటు మేము ఉండాలనుకుంటున్నాం. దే ఆర్ హ్యాపీ టు బీ విత్ యుధిష్ఠిర్ మహారాజ్, అండ్ యుధిష్ఠిర్ మహారాజ్ ఆల్సో వాళ్ళ సాంగత్యంలో ధర్మాన్ని, శాస్త్రాలని వినేవారు అన్నమాట. సో వాళ్ళు ఏ రోజు ధర్మం తప్పలేదు, సాధువుల సాంగత్యం విడవలేదు, మరియు కృష్ణుని ఆశ్రయాన్ని విడిచిపెట్టలేదు వాళ్ళు, రైట్? కాబట్టి యూ సర్వైవ్డ్ అని చెప్పి భీష్మ పితామహుడు అంటాడనమాట. తర్వాత భీష్మ ఫర్దర్ సేస్, చూడండి మిగతా వాళ్ళు కష్టపడ్డారంటే అర్థం ఉంది, చాలా మందికి అన్యాయాలు జరుగుతూ ఉంటాయి ఈ లోకం, ఎందుకంటే భౌతిక సాగరం అంటే, భౌతిక ప్రపంచం అంటేనే ఇట్స్ ఏ ప్లేస్ ఆఫ్ క్వారల్ అండ్ హిపోక్రసీ. అది కూడా కలియుగం అంటే క్వారల్, కలియుగం అంటే ఏంటంటే కలిస్తే ఫైట్, ఇఫ్ యూ కమ్ టుగెదర్ యూ ఫైట్, ఇఫ్ యూ సపరేట్ దెర్ ఇస్ హిపోక్రసీ, కమ్ టుగెదర్ క్వారల్, సపరేట్ హిపోక్రసీ, ఒంటరిగా ఉంటే హిపోక్రసీ, కలిస్తే క్వారల్, కలియుగం ఇస్ క్వారల్ అండ్ హిపోక్రసీ. సో కానీ మిగతా వాళ్ళ విషయంలో అన్యాయం జరిగిందంటే అర్థం ఉంది, కానీ మీ జీవితాల్లో అన్యాయం జరగడం ఏంటి? మీరు ఏమైనా మామూలు మనుషులా? ఏమని చెప్తారు, ఎత్ర ధర్మసుతో రాజన్ గదాపాణిర్ మృకోదర కృష్ణోస్తి గాంధీవం చాపం సుహృత్ కృష్ణ తతో విపత్. ఏమని చెప్తారంటే, చూడండి మిగతా వాళ్ళ విషయంలో ఏదో అన్యాయాలు జరిగాయి, కష్టాలు వచ్చాయంటే అర్థం ఉంది, సగటు మనుషులు, కానీ మీరు ఎత్ర ధర్మ సుతో రాజన్, స్వయంగా నువ్వు ధర్మరాజు యొక్క సంతానం అంటే యమరాజు, యమరాజు వారి పుత్రుడివి, యమరాజు కుటుంబంలో ఎవరైనా ఎవరైనా చేయగలరా? ఎత్ర ధర్మ సుతో రాజన్ మృకోదర గదాపాణీర్. భీముడు మామూలు మనిషి, భీముడి యొక్క గద గురించి అందరికీ తెలిసిందే, తను ఒక్కడే 100 మంది కౌరవుల్ని ఒక్కడే చంపుతాడు, భీముడు ఒక్కడే చంపుతాడు. తర్వాత కృష్ణోస్తి గాంధీవం చాపం, కృష్ణోస్తి అంటే ఇక్కడ అర్జునుడు, కృష్ణ అంటే కృష్ణుడు కాదు అర్జునుడు, కృష్ణోస్తి గాంధీవం చాపం. నెక్స్ట్ అర్జునుడి యొక్క గాంధీవం గురించి ప్రపంచం మొత్తానికి తెలుసు, సృష్టి అని అందరు ఈ లోకానికి మొత్తానికి తెలుసు, 3 లోకాలకి తెలుసు. సో అర్జునుడు అంతటి గొప్పవాడు, భీముడు అంతటి గొప్పవాడు, యుధిష్ఠిరుడు అంతటి గొప్పవాడు, ఈ 3 ఒక ఎత్తు అయితే 4వది ఇంతకన్నా పెద్ద ఎత్తు ఏంటది, సుహృత్ కృష్ణ తతో విపత్. సుహృత్ కృష్ణ, స్వయంగా కృష్ణుడే మీ శ్రేయోభిలాషలా మీ పక్కనే ఉన్నాడు. వీళ్ళు 3 ఉన్నారు సరే, ఈ 3 చూడండి, యుధిష్ఠిరు మహారాజు ధర్మరాజు, యమధర్మరాజు యొక్క సంతానం, భీముడు అగ్నిదేవుడి యొక్క సంతానం, వాయుదేవుడు అగ్నిదేవుడు, నెక్స్ట్ ఈయన అర్జునుడు ఇంద్రుడి యొక్క సంతానము, అందరు దేవతలు, దేవత శ్రేష్ఠులు. ఇది చాలదన్నట్టుగా స్వయంగా సుహృత్ కృష్ణ తత్వ విపత్, స్వయంగా కృష్ణుడే మీ శ్రేయోభిలాష మీ పక్కన ఉన్నాడు, అయినా సరే మీకు అన్ని ఫేస్ చేయాల్సి వచ్చింది అని చెప్పి భీముడు ఎవరు చెప్తారు స్వయంగా. దిస్ హీ స్పీక్స్, భీష్మ పితామహ స్పీక్స్. సో మనం చూస్తే పాండవులకి అంత గొప్పవాళ్ళు, పక్కన కృష్ణుడు స్వయంగా ఉన్నాడు, కృష్ణుడు డిటర్మైండ్ పాండవుని కాపాడడానికి ఉన్నారు, అయినా సరే వాళ్ళవి ఫేస్ చేయాల్సి వచ్చింది. కాబట్టి మన జీవితాల్లో కూడా డివోటీ డజంట్ మీన్, నేను నిన్నగాక మనం చెప్పా చూడండి, మీరు చూసినట్లయితే గత వారం రోజులుగా నేను ఒక టాపిక్ ని కంటిన్యూస్ గా చెప్తూ ఉన్నాను. ఏ టాపిక్ చెప్తూ ఉన్నాను? జీవితంలో భక్తుల జీవితాల్లో కూడా కష్టాలు వస్తాయి బయట వాళ్ళు లాగే, ఇక్కడ కష్టాన్ని ఎలా ఫేస్ చేయాలి అని చెప్తున్నాను. మీరు అనుకోవచ్చు చక్రధారి ప్రభు ఇదే పాయింట్ మాట మాటికి ఎందుకు చెప్తున్నారు అని చెప్పి మీరు అనుకోవచ్చు. ఎందుకంటే మనం గత 4-5 రోజులుగా మనం కంటిన్యూస్ గా పాండవులకు చర్చించుకుంటున్నాం కాబట్టి. చూడండి, ఒక్కొక్క వైష్ణవుడి జీవితంలో కృష్ణుడు ఒక్కొక్క వైష్ణవుడి ద్వారా ఒక్కొక్క పాయింట్ ని హైలైట్ చేస్తుంటారు. పాండవుల విషయంలో కృష్ణుడు ఏం హైలైట్ చేస్తారంటే, పాండవాస్ డిస్పైట్ బీయింగ్ ద బెస్ట్ ఆఫ్ ద డివోటీస్, భక్తుల్లోనే శ్రేష్ఠులు, అయినా సరే ఈవెన్ బెస్ట్ ఆఫ్ ద డివోటీస్ విషయంలో కూడా దే ఆర్ నాట్ ఇమ్యూన్ టు ద మెటీరియల్ పర్ప్లెక్సిటీస్. అంటే శుద్ధ భక్తులు కూడా ఈ భౌతిక ప్రపంచం యొక్క నియమాలు కి అతీతులు కాదు, బయట వాళ్ళు అతీతులు కాదు, భక్తులు అతీతులు కాదు. కానీ దెన్ హౌ దే ఆర్ స్పెషల్? దే ఆర్ స్పెషల్ ఇన్ ద సెన్స్ అవన్నీ భౌతిక పరిస్థితులు అన్ని ప్రతికూలంగా ఉన్నా సరే వాళ్ళకి భగవంతుని మీద యొక్క ప్రేమ, భగవంతుని మీద యొక్క విశ్వాసము, నమ్మకము, భక్తి ఇటువంటి సడలేదు. కాబట్టి భౌతిక ప్రపంచంలో ముఖ్యంగా కలియుగ వాసులకి ఇది డైలీ జాబ్. మనం మీరు చూసే కరోనా, ఇది పోతే ఇంకొక వరుణ, ఏదో ఒకటి వస్తూ ఉంటుంది. ఇట్స్ లైక్ టుమారో ఎర్త్క్వేక్ మే కమ్, ఇవన్నీ వస్తుంటాయి. బట్ హౌ యూ హ్యావ్ టు ఫేస్ ఇట్, వ్యక్తిగతంగా కానీ కలెక్టివ్గా కానీ సమస్యలు, కొన్నిసార్లు వ్యక్తిగత సమస్యలు. ప్రస్తుతం ఉన్న పరిస్థితి కరోనా ఎఫెక్ట్ కలెక్టివ్ సమస్య. దిస్ థింగ్స్ కీప్ కమింగ్, సో హౌ యూ ఫేస్ ఇట్, దట్ ఈస్ వాట్ యాక్చువల్. సో పాండవాస్ జీవితాన్ని తీసుకున్నట్లయితే పాండవుల యొక్క ప్రహ్లాదుడిది ఒక సెక్షన్, ఒక లెసన్స్. ద్రోమహారాజ్ ఒక కాన్సెప్ట్. ద్రోమహారాజ్ కాన్సెప్ట్ ఏంటి? అకామ సర్వకామోవ మోక్షకామోవ ఉదారతి తీవ్రేణ భక్తి యోగేన యజేతం పురుషం పరం. అంటే నీకు ఏ కోరికలున్నా, అన్ని కోరికలున్నా, ఏ కోరిక లేకపోయినా, ముక్తి కావాలన్నా, ఏ భక్తి కావాలన్నా, ఏం కావాలన్నా కళ్ళు మూసుకొని విష్ణువు దగ్గరికి వెళ్ళిపో, అతను నీ అన్ని కోరికలు తీరుస్తాడు, తీర్చి నీకు తిరిగి భక్తిని కూడా ఇస్తాడు. ఇది ద్రోమార సెక్షన్. సింహరాజు ప్రహ్లాద్ ఒక సెక్షన్ ఉంటుంది, సింహ అంబరీష్ మహారాజ్ ఒక సెక్షన్. ఏంటి అంబరీష్ మహారాజ్ సెక్షన్ ఏంటి? ఓకే, అహం భక్త పరాధీన, భక్తుల్ని పరాధీను నేను, భక్తుల్ని ఏమైనా అన్నామంటే ఫినిష్. సో అది అంబరీష్ మహారాజ్ సెక్షన్. సో ఒక కన్సిస్టెంట్ థీమ్ ఉంటుంది అనమాట, ఒక్కొక్క డివోటీ జీవితంలో ఒక్కొక్క పాయింట్ హైలైట్ అయి ఉంటుంది. పాండవుల జీవితంలో చూసినట్లయితే దిస్ ఇస్ ద హైలైటెడ్ పాయింట్. అందుకనే నేను కన్సిస్టెంట్ గా మనము ఈ యొక్క పాయింట్ ని హైలైట్ చేస్తున్నాము. నిన్న కాక మొన్న క్లాస్ చెప్పుకున్నాము, ఏమని చెప్పుకున్నాము? దట్ శుద్ధ భక్తుల జీవితంలో కూడా కష్టం రాదు అని కాదు, వస్తుంది, వాళ్ళు వస్తాయి శుద్ధ భక్తుల జీవితాల్లో కూడా. మన జీవితంలో ఎలాగే వస్తాయి, మనము మన జీవితంలో కష్టాలు వస్తున్నాయంటే దానికి మనమే బాధ్యులు, మనకు మనము మనం చేసిన కర్మలు పాపములు. శుద్ధ భక్తుల జీవితాల్లో కూడా వస్తాయి. అంటే కనిష్ట భక్తుల్లో ఎందుకు వస్తాయంటే, అంటే మన జీవితంలో కృష్ణుడు చూడట్లేదా, మరి భక్తి ఎందుకు చేస్తున్నామంటే దానికి కారణం ఏంటి మొన్న చెప్పాను, మళ్ళీ ఈరోజు చెప్తాను. ఏంటంటే చూడండి, భక్తుల జీవితంలో కష్టాలకు కారణం ఏంటి? మనం చెప్తాం లెక్చర్స్ లో, ఓ దీక్ష అంటే గురు మహారాజు మన కర్మలు అన్ని తీసేసుకుంటారు, భక్తి బ్రహ్మ సంహితలు చదివాను, కర్మాని నిర్దహతి కించుచ భక్తి భాజం గోవింద మాది పురుషం తమహం భజామి. కర్మాని నిర్దహతి కించుచ భక్తి భాజం, భక్తి చేయడం గానే కర్మ మొత్తం నిర్దహతి, దహతి, కర్మ నాశనం అయిపోతుంది, రైట్? అంటే ఐఎమ్ ఫ్రీ ఫ్రమ్ కర్మ నౌ. మరి నాకు ఎందుకు జ్వరం వస్తుంది, నాకు ఎందుకు ఈ ప్రాబ్లం వస్తుంది, నేను అవిటి వాడిని, ఇంకా అవిటి వాడిగానే ఉన్నాను కదా. ఈ రకంగా మనం శాస్త్రంని క్షుణ్ణంగా అధ్యయనం చేయకపోతే శాస్త్రం మనకి థియరటికల్ గా ఉండిపోతుంది. థియరటికల్ అంటే కృష్ణ, థియరటికల్ అంటే మనకి బాహ్యంగానే ఉండిపోతుంది. అది అది మనకి ఎలా మన జీవితంలో దాన్ని ఎలాగా అప్లై చేసుకోవచ్చో మనకు తెలియదు. అప్పుడు మనం అప్పుడు మనకి అంటే డెప్త్ గా వెళ్ళకపోతే మన జీవితంలో ఇటువంటి సమస్యలు వస్తాయి, దానికి మనకి దగ్గర సమాధానం ఉండదు. సో మనము వెళ్ళిపోతాం ముందుకి, కానీ యు డోంట్ అండర్స్టాండ్ వై ఇట్ ఇస్ సో. చూడండి, ఎప్పుడైతే మనం కృష్ణుడికి శరణంకు వస్తామో, కృష్ణు లైక్ ఈవెన్ వి మనము మన స్థాయిలో కూడా, మనలో ఎవరో శుద్ధ భక్తులు కాదు, మన స్థాయిలో కూడా, కానీ మనము కృష్ణుడికి ఆల్రెడీ వి హ్యావ్ డిజైర్ టు సరెండర్. మనం సరెండర్ ఇంకా మన మైండ్ యాక్సెప్ట్ చేయట్లేదు, కానీ మన కోరిక అయితే మాత్రం సరెండర్ అవ్వాలని, విచ్ మీన్స్ వీఆర్ ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ ప్యూర్ డివోషన్. ఉత్తమ భక్తి మార్గంలో ఉన్నాం మనం. ఉత్తమ భక్తి అంటే ఏంటి? ఉత్తమ భక్తుడు వేరు, ఉత్తమ భక్తి వేరు, రెండింటికి తేడా నేను 10 సార్లు చెప్పుంటా మన భక్తి రసామృతి క్లాసెస్ లో. సో ఉత్తమ భక్తి మార్గంలో మనం ఉన్నాము, ఉత్తమ భక్తుడు అవ్వలేదు ఇంకా మనం. సో ఉత్తమ భక్తి మార్గంలో ఉన్న వాళ్ళు అంటే కృష్ణుడే కావాలని కోరుకునే వాళ్ళు, సో వాళ్ళ జీవితాన్ని వాళ్ళ కర్మని మొత్తం కృష్ణుడు తీసుకుంటారు. అంటే వాళ్ళ జీవితంలో కర్మ ఉండదు, కృష్ణుడు తీసుకుంటారు. కానీ కృష్ణుడు మనం మనల్ని గైడ్ చేస్తూ ఉంటారు. అంటే మనం తప్పుదారి వెళ్ళామనుకోండి, మన కర్మలో కొంచెం కర్మ తీసుకొచ్చి పెట్టేస్తారు అక్కడ, అప్పుడు ఆ కర్మ నీ మీద ప్రభావం చూపిస్తుంది. కానీ ఎందుకు ఆ కర్మ మనకి ఎందుకు ఇస్తాడు అని అంటే, భగవంతుడు నిన్ను సక్రమ మార్గంలో పెట్టడానికి. అదే భౌతికవాది అయిందనుకోండి, భౌతికవాది జీవితంలో కష్టం వచ్చినప్పుడు అది భగవంతుడు స్వయంగా ఇవ్వట్లేదు. భౌతికవాది జీవితంలో కష్టం వచ్చినప్పుడు ప్రకృతి ఇస్తుంది, ప్రకృతి తన కార్యం తీసుకెళ్ళిపోతుంది. యు డూ గుడ్ యు గెట్ గుడ్, యు డూ బ్యాడ్ యు గెట్ బ్యాడ్. అంటే ఇప్పుడు ఒక వ్యక్తి ఒక పిల్లవాడు ఒక 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 వ్యక్తి తప్పు చేశాడు అనుకోండి, పోలీస్ కొట్టడం వేరు, తండ్రి కొట్టడం వేరు. సో భౌతిక వ్యక్తి అంటే అతను తప్పు చేస్తే పోలీస్ కొడతాడు. పోలీసుకు ఎందుకు కొడతాడు అంటే వాడు 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 న్యాయం వాడు చేసుకెళ్ళిపోతాడు అంతే, వాడు రూల్స్ అండ్ రెగ్యులేషన్ వాడు ఫాలో అవుతాడు. కానీ తండ్రికి కూడా కొడతాడు, తండ్రి కొట్టినప్పుడు ఆ ప్రేమ వేరేలా ఉంటుంది. తండ్రి దేనికి కొడతాడు? వాడిని ఉద్ధరించడానికి కొడతాడు అనమాట. సో భక్తుల జీవితంలో కష్టము తండ్రి కొట్టినట్టుగా, భౌతికవాద జీవితంలో కష్టము పోలీసుడు కొట్టినట్టు అనమాట. సో వీ హావ్ టు డిసైడ్, తండ్రి చేత కొట్టించుకోవాలా పోలీసుడి చేత కొట్టించుకోవాలా అని చెప్పి. తండ్రి కొడుతున్నప్పుడు అది దట్ ఇస్ ఈవెన్ ఆ దెబ్బ కూడా ఏదో సినిమాలో ఉంటుంది, అమ్మ చేతి దెబ్బ కూడా దీవెనే అని చెప్పి, అమ్మ చేతి దెబ్బ కూడా కమ్మనైన దీవెనే అని చెప్పి ఒక సినిమాలో సాంగ్ ఉంటుంది, మీకు గుర్తుకొచ్చుంటుంది. సో ఇదే విధంగా, సో అనే డివోటీ గెట్ స్లాప్డ్ బై కృష్ణ అంటే అది కర్మ కాదు, కృష్ణ స్లాప్ అది, దట్ ఈస్ ఆల్సో ఫర్ హిస్ గుడ్. కాబట్టి భక్తుడు కొన్ని కొన్నిసార్లు ఏదో ఏదో కొంచెం నేను కుజిలి దురద ఎక్కువయ్యి ఏదో భౌతిక విషయాల మీద చేపెడతాడు అనమాట, అతనికి రివర్స్ వస్తుంది. అప్పుడు కూడా అమ్మయ్యా మంచిదే అయింది, లేదంటే నేను తప్పుడు మార్గంలో వెళ్తున్నాను, కృష్ణుడు నన్ను కాపాడాడు అనుకుంటాను. దట్ మీన్స్ కృష్ణ గేవ్ యు ఎ స్లాప్. ఇది బద్ధ జీవుల విషయంలో. శుద్ధ భక్తుల విషయంలో ఎలా అవుతుంది? శుద్ధ భక్తుల విషయంలో అయితే వాళ్ళకు కూడా కష్టాలు వస్తాయి, కానీ వాళ్ళు తప్పులు చేయట్లేదే, వాళ్ళకి ఎందుకు కష్టాలు వస్తున్నాయి? ఎందుకంటే కృష్ణ వాంట్స్ టు గ్లోరిఫై దమ్. మనకి బద్ధజీవులు మనము, మనకి కృష్ణ వాంట్స్ టు ప్యూరిఫై దమ్. బద్ధజీవులు కృష్ణ వాంట్స్ టు ప్యూరిఫై బద్ధజీవులు, కృష్ణ వాంట్స్ టు గ్లోరిఫై శుద్ధ జీవులు. శుద్ధ భక్తులు పాండవుల విషయంలో అంతే కదా డిఫికల్టీస్, అది వాళ్ళ కర్మఫలం కాదు. వాళ్ళకి ఏంటంటే కృష్ణ వాంట్స్ టు గ్లోరిఫై దమ్. ఇన్ ద సెన్స్ డివోటీ అనేవాడు ఎలా ఉంటాడు చూడండి, వాళ్ళకి సమస్యలు చూస్తే వాళ్ళు దాన్ని ఎలాగా, అటువంటి సందర్భంలో కూడా సమస్య పెరుగుతున్న కొద్దీ వాళ్ళు ఇంకా నా పాదాలు గట్టిగా పట్టుకుంటారు. ద మోర్ డిఫికల్టీస్ ద మోర్ దే విల్ హోల్డ్. సో అది గ్లోరిఫై అవుతుంది అనమాట. సో ఫర్ డివోటీస్, ఫర్ ప్యూర్ డివోటీస్ కృష్ణ వాంట్స్ టు గ్లోరిఫై. సో ఈవెన్ దే హ్యావ్ కర్మ, అది భగవంతుడు వాళ్ళని గ్లోరిఫై చేయడానికి ఇస్తారు, మనకి ప్యూరిఫై చేయడానికి ఇస్తారు. దట్ ఈస్ ద థింగ్. అంటే నేను హోలిస్టిక్ గా చెప్తున్నాను కాన్సెప్ట్. ఇక్కడ ఇక్కడ ధర్మ ఇక్కడ భీష్ము పితామహ చెప్తున్నారు చూడండి, పాండ స్వయంగా కృష్ణుడు మీ పక్కన ఉన్నారు, మిమ్మల్ని రక్షించడానికి ప్రయత్నిస్తున్నారు, అయినా మీ జీవితంలో పెద్ద మిగతా అంటే బయట వాళ్ళకి పడిన కష్టాలు మీకు పెద్ద తేడా లేదు. మీకు కూడానా బయట వాళ్ళు ఇంచుమించుగా ఎంత కష్టపడ్డారు అలాగే మీకు కూడా వచ్చాయని చెప్పి చెప్తారు, రైట్. సో తర్వాత భీష్ముడు అంటారనమాట, ఏమంటారంటే సర్వం కాలకృతం మన్య అంటారు. సర్వం కాలకృతం మన్య శ్లోక యా సర్వం కాలకృతం మన్యే భవతాం చద్ అపర్యయం సపాలో యద్ విష సపాలో యద్ వశే లోకో వాయురివ గణావళి అంటారనమాట. ఏమంటారంటే భీష్ము పితామహ, కాబట్టి ఇన్ మై ఒపీనియన్ నా దృష్టిలో నా 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 అభిప్రాయం ప్రకారంగా ఇదంతా ఎవరు చేస్తున్నారు, కాలము. సర్వం కాలకృతం మన్యే, మన్యే అంటే ఇన్ మై ఒపీనియన్ ఇదంతా కాల ప్రభావము. కాల ప్రభావంలోనే ఏ విధంగా అయితే క్లౌడ్స్ ఆర్ క్యారీడ్ బై ద విండ్, వాయు రివ గణావళి ఈ యొక్క మేఘాలు అనే వాటిని గాలి తీసుకెళ్లిపోతుందో అదే విధంగా కాలం అనేది అందరినీ తీసుకెళ్లిపోతుంది ముందుకి. మొన్న కూడా చెప్పారు క్లాస్ లో, క్లాస్ నా క్లాస్ బిగినింగ్ లోనే ఈ పాయింట్ చెప్పాను. ఏమని చెప్పానంటే టైం ఫ్యాక్టర్, కాలం అనేది ఒక డైరెక్షన్ లోనే వెళ్తుంది. ఆ కాలము ఇస్ ఇర్రివర్సబుల్, అన్కాంక్వరబుల్. అన్కాంక్వరబుల్ అంటే దాన్ని ఎవరు జయించలేరు, ఇర్రివర్సబుల్ దానికి విల్ నాట్ కమ్ బ్యాక్ ఆల్సో, దట్ ఈస్ కాలం. సర్వం కాలకృతం అని చెప్పి సో భీష్ము పితామహ అక్కడ ఏమంటారంటే వీటన్నిటికీ సమాధానం ఏమి చెప్తారు, దిస్ ఇస్ నథింగ్ బట్ టైం, టైం ఫ్యాక్టర్ అని చెప్తారు అనమాట. ప్రభుపాద ఏమంటారంటే టైం ఫ్యాక్టర్ ఇస్ కృష్ణ ఫ్యాక్టర్ అంటారు. టైం ఫ్యాక్టర్ ఇస్ కృష్ణ ఫ్యాక్టర్, టైం ఫ్యాక్టర్ ఇస్ ద ఇన్ఎక్స్ప్లికబుల్ డిజైర్ ఆఫ్ ద లార్డ్ అంటారు అనమాట. అంటే భగవంతుని యొక్క కోరిక, భగవంతుని యొక్క వాంఛ కాలం రూపంలో వస్తుంది అని చెప్పి. యాక్చువల్గా కాలం అనే పదానికి చాలా అర్థాలు ఉన్నాయి. ఈ ఒక్క శ్లోకం మీదే యాక్చువల్లీ వీ హ్యాడ్ లిటరలీ మేడ్ థీసిస్ ఆన్ కాల. ఐ హ్యావ్ మేడ్ థీసిస్ యాక్చువల్లీ నా విద్యాపీఠ స్టడీస్లో. అండ్ యాక్చువల్గా కాలం కాల ప్రభావం అంటాం చాలాసార్లు. కాల ప్రభావం అంటే ఏంటి యాక్చువల్గా అని చెప్పి చూసి, కాల ఇస్ ద క్యారియర్ ఆఫ్ కర్మ. మన జీవితంలో మన కర్మ ఉంటుంది కదా, కర్మఫలాలు ఉంటాం కదా, కర్మఫలం ఎలా వస్తుంది చెప్పండి, కాల ప్రభావంతోనే వస్తుంది కదా. ఈరోజు సుఖంగా ఉన్నావు, రేపు సడన్ గా సిక్ అవుతావు నువ్వు, అంటే నీ కర్మ. ఆ కర్మ నీకు ఎలా వచ్చింది, కాలం ద్వారా వచ్చింది. ఇట్స్ అ టైం ఫ్యాక్టర్ యాక్చువల్లీ. టైం అంటే ఏంటి, టైం కృష్ణుడు సంబంధం ఏమిటి, టైం ఇస్ ఎనర్జీ ఆఫ్ ద లార్డ్. కాలం అనేది భగవంతుని యొక్క శక్తి, ఆ కాలం అనేది భగవంతుని యొక్క ఇచ్ఛాశక్తి కూడా అన్నారు. కృష్ణాస్ డిజైర్ మేనిఫెస్ట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ టైం. కాబట్టి కాలం అనేది చాలా ప్రభావమైనది. అండ్ భగవంతుడు తన యొక్క యాజ్ ఎ సెడ్ ఇన్ఎక్స్ప్లికబుల్ డిజైర్స్, సో టైం ఈస్ అన్కాంక్వరబుల్, యూనో అన్కాంక్వరబుల్, ఇర్రివర్సబుల్ అండ్ ఇన్ఎక్స్ప్లికబుల్ ఆల్సో. ఇన్ఎక్స్ప్లికబుల్ అంటే దానికి మనము కారణం చెప్పలేము అని చెప్పి. సో కాలం గురించి నెక్స్ట్ శ్లోకంలో ఇంకా డీటెయిల్ చెప్తాను. సో భీష్ము పితామహ చెప్తారు అన్నిటికీ కారణం ఏంటో చెప్తారు, కాలమే, కాలం వలనే, కాల ప్రభావం వలనే ఇలా అవుతుంది అని చెప్పి చెప్తారు. చెప్పి తర్వాత భీష్మ ఏమంటారంటే, ఈ శ్లోకం నేను 2 డేస్ ముందు మళ్ళీ చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను. నహియస్య కర్హి చిత్రాజన్ ఉమాన్ వేదా విదీషితం యద్ విజ్ఞాసయో ముక్త ముహ్యంతి కవయోపహి. నహియస్య కర్హి చిత్రాజన్ ఉమాన్ వేదా విదూషితం, అంటే మై డియర్ యుధిష్ఠిర, నహియస్య కర్హి అంటే దీనికి నోబడీ కెన్ అండర్స్టాండ్ ద ప్లాన్ ఆఫ్ ద లార్డ్. ఈ కాలం అనేది భగవంతుని యొక్క ప్లాన్ చెప్తారు. భగవంతుని యొక్క ప్లాన్ కాలం రూపంలో చూపిస్తుంది. కాలం అనేది భగవంతుని ప్లాన్. కాబట్టి ఈ కాలాన్ని మనం అర్థం చేసుకోలేము అంటే భగవంతుని యొక్క ప్లాన్ ని మనం అర్థం చేసుకోలేము అని చెప్పి నోబడీ కెన్ అండర్స్టాండ్. భగవంతుని యొక్క ప్లాన్ ని ఎవరు అర్థం చేసుకోలేరు. యద్ విజ్ఞాసయుక్త ముహ్యంతి కవయోపిహి. ఎవరైనా సరే గొప్ప గొప్ప మేధావులు, పండితులు, విద్వాంసులు, వాళ్ళు ఎవరైతే అర్థం చేసుకోవాలని ప్రయత్నిస్తారో వాళ్ళందరూ ఏమవుతారు? ముహ్యంతి. ముహ్యంతి అంటే బివిల్డర్డ్. బివిల్డర్డ్ అంటే మోహితులైపోతారు. ముహ్యంతి అంటే మోహితులైపోతారు అన్నమాట. అంటే దే బికమ్ ఇల్యూజన్డ్, భ్రాంతి, భ్రమ, భ్రమితులవుతారు అని చెప్పి ఇక్కడ చెప్పబడింది. దట్ మీన్స్ భీష్ముడు ఇక్కడ ఏమని చెప్తున్నారంటే యుధిష్ఠిరుడికి, ఎందుకు ఎంత చెప్తున్నారంటే, చూడు యుధిష్ఠిర్, నీ జీవితంలో ఏమైతే అయిందో అది మామూలు విషయం కాదు. యాక్చువల్గా నేను బతకాల్సింది కాదు, మీరు ఎవరు బతకాల్సింది కాదు, కానీ మీరు ఎలా బతికారు? ఎందుకంటే ఎన్ని కష్టం వచ్చినా మీ ధర్మాన్ని తప్పలేదు, సాధువుల సాంగత్యం వెళ్ళలేదు, మరియు కృష్ణుడిని మీరు నమ్మకం పోలేదు. మనం చూస్తే చాలాసార్లు భక్తి జీవితంలో వస్తాము, కొన్ని కష్టాలు వస్తాయి. కష్టం అంటే మనకైతే తీరని కోరికలు ఉంటాయి. భక్తులను అడుగుతాం అన్నమాట, ప్రభుజీ నాకు ఇలా అవుతుంది, ఈ సమస్య పోవట్లేదు, మా ఇంట్లో పిల్లలు లేరు, ఏదో ఒక సమస్య ఉంటుంది మనం చెప్పుకుంటాము. భక్తులు తమకు తెలిసినంతగా సహాయం చేస్తారు. కొన్నిసార్లు అవుతుంది, కొన్నిసార్లు అవ్వదు. ఎప్పుడైతే భక్తులు చెప్పినట్టుగా అవ్వలేదు అనుకోండి, వెంటనే కనిష్ట అధికారికి ఏమవుతుంది, భక్తులు చెప్పినట్టుగా అవ్వకపోతే వెంటనే వాళ్ళకి భక్తుల మీద నమ్మకం తగ్గిపోతుంది. ఎందుకంటే భగవంతునికి వస్తారు, వాళ్ళకి ఏదో మనసులో కోరిక ఉంటుంది, నా కూతురికి ఏదో హార్ట్లో ఏదో ప్రాబ్లం ఉంది, ఆ ప్రాబ్లం తీరిపోవాలి. బయట చెప్పకపోవచ్చు, మందిరానికి వచ్చి ఓకే ఒక రూమ్కి స్పాన్సర్షిప్ ఇస్తాను అంటారనమాట, మంచిది. లేకపోతే ప్రసాదం పెడతారు, లేకపోతే ఇంకేదో సేవ చేస్తారు, గోదానం చేస్తారు. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. వాయిస్ ఇస్ క్లియర్? కొంతమంది వినిపించట్లేదు అంటున్నారు. హరే కృష్ణ. ఓకే, వాయిస్ ఇస్ క్లియర్. సో కొంతమంది గోదానం చేస్తారు, ఈ విధంగా ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా సేవ చేస్తారు. సేవ చేసిన తర్వాత కూడా వాళ్ళ ఇంటిలో వాళ్ళ సమస్య తీరకపోవచ్చు. భగవంతుడు తీరుస్తాడు ఇన్ జనరల్గా, కానీ కొన్నిసార్లు తీర్చకపోవచ్చు. ఎందుకు తీర్చట్లేదు అంటే మేబీ ఇంకొంచెం తన దగ్గర రావాలని కోరుకుంటున్నాడేమో. సి, నేను ఇప్పుడు ఆ పాయింట్ చెప్తాను చూడండి, ప్లీజ్ అండర్స్టాండ్. ఇప్పుడు నేను ఈ భీష్ము పితామహ ఈ సెక్షన్ ఇస్ సో ఇంపార్టెంట్. ఇది ఎంత మీరు డీప్ గా అర్థం చేసుకోగలిగితే మీకు అంత తృప్తి వస్తుంది. ఈ క్లాస్ అయిన తర్వాత యూ విల్ ఫీల్ సో మచ్ సాటిస్ఫైడ్. ఐ బెట్ వాట్ ఐమ్ సెయింగ్. యా, మనం ఏదో సేవ చేస్తాం, కానీ ఆ సేవ చేసిన తర్వాత కూడా మన ఇంటి సమస్యలు తీరవు, మన వ్యక్తిగత సమస్యలు తీరవు. ఏమవుతుంది? న్యాచురల్లీ యూ విల్ కైండ్ ఆఫ్ సమ్ టైమ్స్ లూజ్ ఫెయిత్. ఓహ్, భగవంతుని దగ్గర వెళ్ళాను, అయినా సరే నాకేమీ అవ్వలేదు, భక్తులు చెప్పారు ఎలా చెయ్యండి అని చేస్తాను, అయినా నాకేమీ అవ్వలేదు. న్యాచురల్లీ కొంచెం భక్తులు దూరం అయిపోతాము, భగవంతుడు దూరం అయిపోతాము. నెక్స్ట్ టైం భగవంతునికి కానీ భక్తులకు కానీ ఏదైనా సేవ చెయ్యాలంటే పెద్ద మనసు రాదు మనకి, అవునా కాదా? నిజం చెప్పండి, రైట్? సో కానీ పాండవుల విషయంలో చూస్తే కృష్ణుడు చెప్పినట్టు చేసినా రివర్స్ వచ్చి స్టిల్ దేవర్ కైండ్ ఆఫ్ మోర్ అండ్ మోర్ డిస్టింక్ట్ కృష్ణ, రైట్? కానీ వాళ్ళు ధర్మాన్ని వేడలేదు. మీ క్వశ్చన్ తెలుసు తెలీదు, మహాభారతంలో వస్తుంది. దుర్యోధనుడు శకుని వాళ్ళ సంభాషణ అనమాట. శకుని అంటాడు, ఇలా పాచికలు ఆటాడి పంపించేద్దాం ఎవరిని, కాదు అక్కడ కాదు, రాజ్యం 12 ఏళ్ళు రాజ్యం అయిపోతుంది కదా, రాజ్య బహిష్కరణ తర్వాత వాళ్ళు అజ్ఞాతవాసం అయిపోతుంది, రాజ్యం ఇచ్చేయాలి. శకుని ఏమంటాడు, ఇవ్వద్దు, వేరే ఏదో ఏదో సమ్హోర్ అదర్ వీ విల్ మేనేజ్ మేనిపులేట్ చేద్దాము, తిరిగి మనం రాజ్యం ఇవ్వద్దు అంటారనమాట దుర్యోధనుడిని. దుర్యోధనుడు అంటాడు, కానీ మనం రాజ్యం ఇవ్వకపోతే ప్రజలు ఊరుకుంటారా? హస్తినపురవాసులు చూస్తున్నారే, సో దే మే కైండ్ ఆఫ్ రెబెల్. దానికి శకుడు అంటాడు, రాజా మీరేం భయపడద్దు, ఎందుకంటే ఎవడైతే ధర్మం పాటిస్తాడో వాడికి ప్రపంచం మొత్తం వాడి నుంచి ఇంకా ఇంకా ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటుంది, ప్రతి రూల్ ఫాలో అవ్వాలని ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటుంది. యుధిష్ఠిర మహారాజు, యుధిష్ఠిర మహారాజు ఒక్క దగ్గర ధర్మం తప్పినా సరే ప్రపంచం అంతా ఆయన తిడుతుంది. ఎవరైతే ధర్మాన్ని పాటించరో వాళ్ళ నుంచి జనానికి ఎక్స్పెక్టేషన్ కూడా ఏమి ఉండదు. సో మీరు ఇప్పుడు కానీ వాళ్ళ రాజ్యం ఇవ్వలేదు అనుకోండి, ఎవరు ఏమి అనుకోరు, ఎందుకంటే మీరు మీ నుంచి వాళ్ళ ఎక్స్పెక్టేషన్ కూడా లేదు కాబట్టి అని చెప్పి. యూ అండర్స్టాండింగ్? సో వన్ హూ ఫాలో లాస్, ఎవ్రీబడి ఎక్స్పెక్ట్స్ దెమ్ టు ఫాలో. అందుకని చూడండి, నేను ఇస్కాన్ లో ఏ ప్రెసిడెంట్ అయితే స్ట్రిక్ట్ గా ఉంటాడో రూల్స్ ఫాలో అవుతారో వాళ్ళ మీదకి ఇంకా ఎక్కువ ప్రెజర్ వస్తుంది, ఎందుకంటే అన్లిమిటెడ్ ఎక్స్పెక్టేషన్ వచ్చేస్తాయి వాళ్ళ మీదకి. యుధిష్ఠిర మహారాజ్ సేమ్ స్టోరీ అంటారు, మీరు రూల్స్ ఫాలో అవ్వరు, మిమ్మల్ని మీ నుంచి ఎక్స్పెక్టేషన్ కూడా ఉండదు అని చెప్పి. కాబట్టి ధర్మరాజు ఇన్ ఆల్ కేసెస్ తనకు నష్టం ఉందని తెలిసినా సరే అది రైట్ గా చేశాడు అనమాట, శ్రీరామచంద్రుడి లాగా. సో ధర్మాన్ని వీడలేదు, సాధువుల్ని వీడలేదు, సాధువుల మాటని మీరు నమ్మకం పోలేదు. అరే మీరు చెప్తున్న మాటలు వింటున్నాను, నేను నష్టంలో ఉన్నాను, ఆ దుర్యోధను మీరు చెప్పిన మాట వినలేదు, అయినా లాభంలో ఉన్నాడు, ఎందుకు నేను ధర్మాన్ని పాటించాలి? అధర్మాన్ని పాటిస్తున్న పొలిటీషియన్స్ బ్రహ్మాండంగా ఉన్నారు, భగవంతుడు నామం చెప్పేసుకుని నేను కష్టాల్లో ఉన్నాను. నువ్వు ఇట్స్ ఆల్ టెంపరీ. కానీ మనము మన విజన్ ఆ టెంపరీలో ఉండిపోయింది అనుకోండి, మనం ఏమనుకుంటాము, సాధువుల మీద నమ్మకం పోతుంది, భగవంతుని మీద నమ్మకం పోతుంది. ఇక్కడ పాండవులకు నమ్మకం పోలేదు కాబట్టి భీష్ముడు మొదటగా పాండవుల్ని ఎప్రిషియేట్ చేస్తాడు, వండర్ఫుల్. రెండవది ఇసేస్ చూడండి, అంటే మీ ముగ్గురు అతిరథ మహారథులు గొప్ప వ్యక్తులు, స్వయంగా కృష్ణుని మీతో ఉన్నాడు, అయినా సరే మీ జీవితంలో ఇన్ని కష్టాలు మీకు వచ్చాయి, అయినా సరే మీ జీవితంలో ఇన్ని కష్టాలు మీకు వచ్చాయి, ఓకే. అండ్ దిస్ ఇస్ వన్ థింగ్. అండ్ దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి, ఇదంతా కాల ప్రభావము. కాల ప్రభావం అంటే అది కృష్ణుడి యొక్క ఇన్ఎక్స్ప్లికబుల్ డిజైర్, అంటే భగవంతుని యొక్క ఇన్ఎక్స్ప్లికబుల్ అంటే వర్ణనాతీతమైన భగవంతుని యొక్క కోరిక. కాబట్టి దానికి వర్ణ భగవంతుని యొక్క కోరిక. సో నెక్స్ట్ ఏం చెప్తున్నారు ఈ శ్లోకంలో, సో భగవంతుని యొక్క కోరికని మనము ఎవరు అర్థం చేసుకోలేరు అని చెప్తున్నారు అన్నమాట. నోబడి కెన్ అండర్స్టాండ్, నోబడి కెన్ అండర్స్టాండ్ వై దిస్ హస్ హ్యాపెండ్, ఇలా ఎందుకు అవుతుంది అంటే ఎవరి దగ్గర సమాధానం ఉండదు. అది తెలుసుకోవాలని చాలా మంది ప్రయత్నించారు, తన సొంత బుర్ర ఉపయోగించి ది ఆల్ బికమ్ ఇల్యూషన్డ్, వాళ్ళ భ్రమకు గురయ్యారు, మోహితులు అయ్యారు, కానీ వాళ్ళకి అర్థం కాలేదు అని చెప్పి ఇక్కడ చెప్పబడింది. సో వాట్ యాక్చువల్లీ దిస్ మీన్స్ ఇస్ దాట్ భీష్ముడు ఏం చెప్తున్నాడంటే యుధిష్ఠిరుడికి, మై డియర్ యుధిష్ఠిర్, డోంట్ ట్రై టు అండర్స్టాండ్ వై దిస్ హెస్ హ్యాపెండ్, ఇలా ఎందుకు అయ్యింది అని నువ్వు ఆలోచించొద్దు, బుర్రకొట్టుకోవద్దు. కొన్నిసార్లు మనము ఇప్పుడు ఏదో అవుతుంది, ఎలా ముందుకు వెళ్ళాలో ఆలోచించాలి, కానీ ఎందుకు ఇలా అయిందని చెప్పి బుర్ర కొట్టుకుంటే కుదురుతుందా? భీష్ముడు అది చెప్తున్నాడు, డోంట్ ట్రై టు అండర్స్టాండ్ వై దిస్ హెస్ హ్యాపెండ్, ఇలా ఎందుకు అయిందని కోరుకోవద్దు, అనుకోవద్దు. దేర్ ఆర్ సంథింగ్స్ విచ్ యువర్ హ్యూమన్ ఇంటెలిజెన్స్ కాంట్ కాంప్రహెండ్. ఈ మానవ యొక్క బుద్ధి కొన్ని విషయాల్ని అవగతం చేసుకోలేదు. మనం ఎంత అర్థం చేసుకోగలం, భగవంతుడు మనకి ఎంత రివీల్ చేస్తే అంతే మనం అర్థం చేసుకోగలం భగవంతుని గురించి, అంతకన్నా ఎక్కువ కాదు. కానీ బయటవాడు కూడా, బయటవాడికి అర్థం కాదు, కానీ బయటవాడు అది భగవంతుని, అందులో భగవంతుని హ్యాండ్ ఉందని కూడా తెలుసుకోలేడు. అవుట్ సైడ్ డజంట్ ఈవెన్ అండర్స్టాండ్ దర్ ఇస్ కృష్ణాస్ హ్యాండ్, కానీ డివోటీ అండర్స్టాండ్ కృష్ణాస్ హ్యాండ్ ఇస్ దేర్ అని అర్థం చేసుకోవాలి. కృష్ణాస్ హ్యాండ్ ఉందని ఖచ్చితంగా అర్థం చేసుకోవాలి. సేమ్ టైం అలా ఎందుకు భగవంతుడు చేశారనేది అది నీకు అన్నిసార్లు అర్థం కాకపోవచ్చు. యు షుడ్ అండర్స్టాండ్ ఇట్ ఇస్ కృష్ణాస్ హ్యాండ్, బయట వాడికి అది అది కూడా అర్థం కాదు. ఇక్కడ చెప్పాడు ఇది బికాస్ ఆఫ్ సర్వం కాల క్రితం మన్యే, ఇట్స్ ఆల్ ఇన్ఎక్స్ప్లికబుల్ టైం. ఇక్కడ కూడా ఏం చెప్తున్నారు, నహి యస్య కర్హిచిత్ రాదన్ పుమాన్ వేద విదూషితం. సో భగవంతుని ప్లాన్ ఇదంతా, దాన్ని నువ్వు అర్థం చేసుకుని ప్రయత్నించొద్దు, ఓకే. కానీ ఇప్పుడు ఎలా ముందుకెళ్ళాలనేది మాత్రమే ఆలోచించు, ఎందుకంటే ప్రతిదీ మన యొక్క ఇంటెలిజెన్స్ అర్థం అవ్వాలి అనుకుంటే దట్ మీన్స్ యువర్ ఇంటెలిజెన్స్ ఇస్ గ్రేటర్ దాన్ కృష్ణ. అంటే కృష్ణుడి కన్నా మన బుద్ధి గొప్పదా? కాదు కదా, అవునా కాదా? కాబట్టి కృష్ణుడి కన్నా మన బుద్ధి గొప్పది కానప్పుడు మన బుద్ధితో కృష్ణుడి యొక్క ప్రతి కార్యాన్ని మనం అర్థం చేసుకోవాలనుకోవడము మూర్ఖత్వం, ఓకే. సో దీనికి ఉదాహరణ చెప్తాను మీకు. జయ విజయులు ఉన్నారు, మూడో స్కందం. ఈ ఉదాహరణ ఎందుకు చెప్తున్నానంటే నిన్నే చెప్పాను కాబట్టి, నిన్న దీని గురించి చెప్పాను కాబట్టి ఆ స్టోరీ మీకు ఈజీగా అర్థమవుతుంది. జయన్ విజయులు చతుష్ కుమారులు వస్తారు, వాళ్ళు ఆపుతారు. ఎందుకు ఆపుతారంటే భగవంతుడు ఆ సమయంలో వేరే పనిలో ఉన్నారు, అందుకని ఆపుతారు. దిస్ ఇస్ నాట్ ద టైం అని చెప్పి దానికే వాళ్ళ కోపం వచ్చి వాళ్ళు చెప్పిస్తారు అనమాట. జయన్ విజయులు భగవంతుడు వస్తారు, భగవంతుడు వచ్చి చతుష్ కుమారుల ముందు జయన్ విజయులు నిందిస్తాడు, మా సర్వెంట్స్ తప్పు చేశారు, దానికి వాళ్ళకి మీరు ఆల్రెడీ పనిష్మెంట్ ఇచ్చారు, నాకు కూడా ఇవ్వండి అని చెప్పి. సో మొత్తానికి వాళ్ళు భౌతిక ప్రపంచంకి వెళ్ళాలి, రాక్షసులు అవ్వాలి, మూడు జన్మల చొప్పున శపం శాపం వస్తుంది. ఇక్కడ మనం చూసుకోవాల్సింది ఏంటంటే, ఇప్పుడు హౌ డు యు అండర్స్టాండ్ దిస్? జయన్ విజయులు భక్తులు, శుద్ధ భక్తులు, వైకుంఠంలో ఎప్పటి నుంచో భగవంతుని సేవ చేస్తున్నారు. వాళ్ళకి భగవంతుని యొక్క సేవ తప్ప వేరే రెండవ కోరిక లేనటువంటి గొప్ప వ్యక్తులు అటువంటి వాళ్ళు. అటువంటి వాళ్ళని భూలోకానికి వెళ్ళి సావండి, రాక్షసులకి తయారండి, అంటే మనుషులు రక్తాన్ని పీల్చుకు తినే రాక్షసులకి తయారవ్వండి అని చెప్పి శపించబడ్డం అంటే అంతకన్నా ఘోరం ఇంకోటి ఉందా? దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి? సో ఇన్ జనరల్ దిస్ కెనాట్ బి అండర్స్టూడ్ బై ఎనీవన్, దీనికి ఎవరికి అర్థం కాదు. కానీ ఈ లీలలో మనం చూసినట్లయితే విష్ణువు వాళ్ళకు అర్థం కాదు, మాకే ఇలాంటి శాపం ఎందుకు వచ్చిందా అని చెప్పి. కానీ వాళ్ళు ఎంత గొప్ప వాళ్ళు చూడండి, జయన్ విజయులు ఎందుకు ఈ శాపం మాకు వచ్చిందా అని ఆలోచించలేదు. వాళ్ళు ఇప్పుడు ఏం చెయ్యాలి అని ఆలోచించారు. అంటే దిస్ ఇస్ హౌ డివోటీ షుడ్ బి. భక్తులు అనేవాడు ఎందుకు ఇలా అయింది, నా ఇంట్లో ఇలా అయింది, మా అబ్బాయి చనిపోయాడు, లేకపోతే నా బిజినెస్ కొలాప్స్ అయిపోయింది, ఇలా అయింది, ఎందుకు అలా అయింది అనే దాని మీద వరి అవ్వద్దు. ఇప్పుడు నేను ఏం చేయాలి అనే దాని మీద వరి అవ్వండి. జయన్ విజయం చూసినట్లయితే మాకు ఎందుకు అలా చెప్పింపబడింది అని అలా వరి అవ్వలేదు. వాళ్ళు ఏం వరి అయ్యారు? చతుష్ కుమారులు ప్రాధాయపడతారు. ఏమని ప్రాధాయపడతారు? మై డియర్ చతుష్ కుమారాస్, దయచేసి మై డియర్ చతుష్ కుమారాస్ దయచేసి దయచేసి మీరు దయచేసి దయచేసి భూలోకంలో వెళ్తాము, మీరు చెప్పినట్టుగా మేము రాక్షసులం అవుతాం. మేము రాక్షసులం అయినా సరే దయచేసి ప్రతి క్షణము ఒక్క క్షణం కూడా మా స్వామివారి ధ్యాస ప్రతి క్షణం మా స్వామివారి ధ్యాసలోనే ఉండేలాగా మమ్మల్ని వరం ఇవ్వండి అని చెప్పి కోరుకుంటారు. అండర్స్టాండింగ్ దే డిడ్ంట్ ఆస్క్ యు దట్ నన్ను వరం ఈ శాపాన్ని తీయండి అని అడగరు. సో సమస్య నుంచి దూరం అవ్వాలని వాళ్ళు అడగట్లేదు, ఆ సమస్యలో కూడా ఇప్పుడు నేను ఎలా కృష్ణుడికి చేరువవ్వగలను అడుగుతున్నారు. దే ఆర్ ఆస్కింగ్ ప్లీజ్ లెట్ అస్ రిమెంబర్ ఎవ్రీ మూమెంట్, దిస్ ఇస్ డివోటీ. డివోటీ మీన్స్ ఎందుకు నాకు ఈ శాపం వచ్చింది, నేనేం తప్పు చేశాను అంటే నా డ్యూటీని చేయడం తప్ప, నా డ్యూటీని చేయడం తప్ప. వారపాలకుడిగా భగవంతుడు విశ్రమిస్తున్నారు, విశ్రమిస్తున్నారు కాబట్టి వాళ్ళని ఆపాను, అందులో తప్పేముంది? సో దే డిడ్ంట్ వర్రీ అబౌట్ దాట్. అలా వర్రీ అయి ఉంటే వాళ్ళు డిస్కరేజ్ అయిపోయిండే వాళ్ళు, హే ఎందుకు ఇంక ఈ సేవ స్వామివారి సేవ చేయడం అని చెప్పి. కానీ శుద్ధ భక్తులు కాబట్టి వాళ్ళు తెలుసు. కాబట్టి మనం కూడా భగవంతుడి ధామానికి వెళ్ళాలి అనుకుంటే మనం కూడా అలా తయారవ్వాలన్నమాట. వై దిస్ అని అడగకూడదు, వాట్ నౌ అని అడగాలి. వాట్ నౌ, ఇప్పుడు ఏమిటి అడగాలి. అంతేగాని ఇలా ఎందుకు అని అడగకూడదు. చతుష్ కుమార్ అలా అడిగారు, సరే శరత్ కుమార్లు వెళ్ళిపోయారు, భగవంతుడు వస్తాడు, వాళ్ళని చూస్తారు. చూసి భగవంతుడు అప్పుడు సమాధానం చెప్తారు. వాళ్ళు అడగరు, భగవంతుడు స్వయంగా కారణం చెప్తాడు, ఎందుకు మీరు భూలోకానికి వెళ్లాల్సి వస్తుంది అని చెప్పి. దానికి రెండు కారణాలు. మొదటి కారణం ఏంటంటే చెప్తారు, యాక్చువల్గా మీకు తెలియదు కానీ మీకు తెలియకుండానే మీరు ఒక అపరాధం చేశారు. ఏంటి అపరాధము? ఒకసారి లక్ష్మీదేవి స్వయంగా వస్తుంటే లక్ష్మీదేవిని ఆపిస్తారు మీరు. లక్ష్మీదేవి చెప్తుంది, అరే నా స్వామి దగ్గరికి వెళ్ళడానికి మీ పర్మిషన్ నాకు కావాలంటే వాళ్ళు అంటారు, లేదు మా స్వామి అని చెప్పి. లక్ష్మీదేవి చెప్తుంది, మీ స్వామియా నా స్వామియా అని చెప్పి. సో ఒక చిన్న విషయంలో లక్ష్మీదేవికి వీళ్ళు అపరాధం చేస్తారు. భగవంతుని సేవ చేయడానికే చేస్తారు కానీ సేవ చేసే ప్రక్రియలో చిన్న అపరాధం అవుతుంది, ఒక కారణము. రెండో కారణం ఏమిటంటే భగవంతునికి మనం చెప్పుకున్నట్టుగా మొదట్లో వీరరస, అంటే భగవంతుడు వాంట్ టు బి ఫైట్, ఎవరో ఎందుకు స్వయంగా మీరిద్దరూ రండి ఫైట్ చేయండి అని చెప్పి. సో ఈ రెండు కారణాలు అనమాట. అంటే ఇక్కడ భగవంతుడు చెప్పాడు కాబట్టి జయ విజయం తెలిసింది, భగవంతుడు చెప్పాడు కాబట్టి మనకి తెలిసింది శాస్త్రంలో. భగవంతుడు చెప్పకపోతే తెలియదు. కానీ భగవంతుడు చేస్తారంటే ఒక కారణం ఉంటుంది. ప్రతిసారి అన్ని కారణాలు మనకు తెలియకపోవచ్చు, కొన్ని కొన్నిసార్లు ఒక కారణమే తెలియచ్చు, రెండు కారణాలు తెలియచ్చు. కానీ భగవంతుడు ఒక ఇఫ్ ఇట్ ఇస్ వన్ యాక్టివిటీ, ఒక పని చేశారంటే భగవంతుడు ఒక్క పనిలో ఈ అకాంప్లిష్ 100 థింగ్స్. మనము 100 పనులు చేస్తే ఒకటి అకాంప్లిష్ చేస్తాము, కానీ భగవంతుడు ఒక పని చేస్తే 100 అకాంప్లిష్ చేస్తాడు అనమాట. దట్ ఈస్ ద డిఫరెన్స్ మనకి భగవంతుడికి. సో ఐ థింక్ దిస్ ఇస్ క్లియర్ రైట్. సో భగవంతుడు స్వయంగా ఎక్స్ప్లెయిన్ చేశాడు కారణం, కాబట్టి మనకు తెలిసింది. లేకపోతే తెలియదు. జయన్ విజయుడు కిందకు వచ్చేవారు, రాక్షసుల కింద వచ్చేవారు, యుద్ధం అయిపోయేది, 3 జన్మల తర్వాత తిరిగి భగవంతుడి ధామానికి వెళ్ళిపోయేవాళ్ళు, అంతే అయిపోయేది ఫాస్ట్ టైం. కానీ ఎందుకు వాళ్ళు కిందకు వచ్చారు, వాళ్ళు ఏం తప్పు చేశారు? అందుకే అంటున్నాడు భీష్ముడు, చూడండి భగవంతుడు అంటే మన జీవితంలో కష్టం వచ్చినా నష్టం వచ్చినా సరే భక్తుల జీవితంలో అది భగవంతుని ప్లాన్, అంతవరకు అర్థం చేసుకోండి. కానీ ఎందుకు భగవంతుడు అలా ఎందుకు చేశారనే విషయంలో బోర కొట్టుకోవద్దు. ఎందుకంటే కొన్నిసార్లు అర్థమవుతుంది, మనకు చెప్తారు, మనం సీనియర్ డివోటీస్కి వెళ్తే వాళ్ళు చెప్తారు, మేబీ ఇలా ఈ కారణం వల్ల ఉండొచ్చు అని చెప్పి. సో వెన్ దే టెల్ యూ, యూ యాక్సెప్ట్ ఇట్, బట్ సమ్ టైమ్స్ దేర్ ఇస్ నో ఎక్స్ప్లెనేషన్. ఒకసారి తమాల కృష్ణ మహారాజ్ యెస్టర్డే, సరే నో టైం. సో యా, సో ఎవ్రీ టైమ్ ఇమీడియట్ ఆన్సర్, బట్ దెన్ భక్తుడు అనేవాడికి ఫెయిత్ ఉండాలి. ఎందుకు ఇలా అని ఆలోచిస్తూ ఉంటే మనం పొంగిపోతాము, ఇప్పుడు ఏంటి అని ఆలోచిస్తే ముందుకు వెళ్తాము అనమాట. సో ఈ విధంగా భీష్మ పితామహుడు ఏమంటాడంటే, ఫర్గట్ ఎవ్రీథింగ్, గో అహెడ్, ఇప్పుడు మీకు రాజ్యం వచ్చింది, మీ ప్రజలకి కృష్ణ భక్తిలో ముందుకు తీసుకెళ్తూ మీ రాజ్యం పాలించు అని చెప్పి భీష్ముడికి, భీష్ముడు యుధిష్ఠిర మహారాజుకి ఆజ్ఞాపిస్తారనమాట. ఆజ్ఞాపించి తర్వాత అంటే ఫస్ట్ భీష్ముడు ఎవరితో మాట్లాడారు? యుధిష్ఠిరుడితో మాట్లాడారు. తర్వాత భీష్ముడు ఎవరితో మాట్లాడతారు? కృష్ణుడిని ఉద్దేశించి మాట్లాడతారు అనమాట. యుధిష్ఠిరుడితోనే మాట్లాడతారు, పాండవులతోనే మాట్లాడతారు, కానీ ఎవరిని ఉద్దేశించి మాట్లాడతారు? కృష్ణుడిని ఉద్దేశించి మాట్లాడతారు. కృష్ణుడి యొక్క గొప్పతనం చెప్పడం మొదలెడతారు. ఈ శ్లోకం కూడా చాలాసార్లు చెప్పాను, ఏ శావై భగవాన్ సాక్షాత్ ఆద్యో నారాయణ కుమార్ మోహయాన్ మాయయా లోకం గూఢశరతి వృష్ణిషు. భీష్మ సేస్, మై డియర్ యుధిష్ఠిర్, నీ ఎదురుగా ఉన్నారే వ్యక్తి, ఆయన ఎవరనుకుంటున్నావు? స్వయంగా నారాయణుడు, నారాయణుడికే ఆద్యుడు. నారాయణుడు కాదు, నారాయణుడికి ఆద్యుడు, హీఈస్ ద సోర్స్ ఆఫ్ నారాయణ ఆల్సో. మోహయాన్ మాయయా లోకం, కానీ అతను ఈ లోకంలో ఒక మానవ జన్మలో ఉండి ఈ లోకానంతని మోహితం చేస్తున్నారనమాట. ఎందుకంటే, ఎందుకు అలాగంటే భగవంతుడు తన భక్తులకు మాత్రమే అర్థమవ్వాలని కోరుకుంటాడు, బయట వాళ్ళకి అర్థమని కోరుకోడు. ఎందుకు అర్థమని కోరుకోడు? అది ఎందుకు అలాగా? పార్షియాలిటీ కాదు, పార్షియాలిటీ కాదు. ఎందుకంటే మనం చెప్పుకున్నాం, యూ డోంట్ వాంట్ టు బిలీవ్ గాడ్, ద కృష్ణ ఆల్సో డజంట్ వాంట్ ఫోర్స్ అపాన్ యూ. అరే నువ్వు నమ్మడానికి ఇష్టపడట్లేదు, నువ్వు కళ్ళు మూసుకుంటున్నావు, భగవంతుడు ఎందుకు ఫోర్స్ చేస్తాడు నిన్ను? ఈ డజంట్ ఇంటర్ఫియర్ విత్ యువర్ ఫ్రీ విల్ కదా, నీ యొక్క స్వేచ్ఛంతో ఆయన ఆడుకోడు కదా. కాబట్టి అలాగని చెప్పేసి అమ్మో నేను అవతారం తీసుకుంటే జనాలు నన్ను చూసేస్తారేమో, కానీ వాళ్ళు ఇష్టపడట్లేదు అని చెప్పి అవతారం తీసుకొని మానేస్తారా? అవతారిస్తాడు, అర్థమైన వాళ్ళకి అర్థమవుతాడు, అర్థం అవన హరే కృష్ణ, అది కృష్ణ. ఓకే, సో మోహయాన్ మాయయా లోకం గూఢ శరతి వృష్ణిషు, అంటే వృష్ణి వంశంలో పుట్టి యాదవ్, యదు వంశంలో పుట్టి ఒక యాదవుడి కింద అతను పరిభ్రమిస్తున్నాడు. కానీ కృష్ణుడు యాదవుడు కాదు, ఎవరు కాదు, కృష్ణ ఈజ్ కృష్ణ, ఈజ్ ఆద్యో నారాయణ పుమాన్. కృష్ణుడు యాదవ వంశంలో పుట్టాడు అంటే ఓకే, ఐ నాట్ కేస్ క్యాస్ట్ అంటలేదు, కానీ కృష్ణ బాడీ యాదవ డైనాసిటీ, దట్ డజంట్ మీన్ కృష్ణ ఈజ్ యాదవ. ఇట్ ఇస్ కృష్ణస్ ఫ్రీ చాయిస్, భగవంతు తన స్వయిచ్ఛ మీదుగా యదు వంశంలో పుట్టాలని నిర్ణయించుకున్నాడు అనమాట. కానీ కృష్ణ ఇస్ నాట్ బౌండ్ బై దిస్ రూల్స్, అలా చెప్తారు. అలా చెప్పి తర్వాత భీష్ముడు అంటారనమాట, ఏమంటారంటే చూడండి మనకు తెలుసు ద్వాదశ మహాజన స్వయంభవ నారద శంభు యా వాట్ ఇస్ ద శ్లోక, స్వయంభవ నారద శంధు కుమార కపిలో మను, నెక్స్ట్ ప్రహ్లాదు జనకో భీష్ము బలిర్ వైశాఖిర్ వయం రైట్. సో 12 మంది మహాజనాలు అందులో భీష్మ కూడా ఉన్నారనమాట. వయం అంటే నా యమరాజ్, యమరాజ్ చెప్తారు ఈ శ్లోకము 6వ స్కందంలో. భీష్మ పితామహ కూడా స్వయంగా మహాజన. భీష్ముడు ఏమంటారంటే ఇక్కడ చూడండి, మేమందరూ మహాజనులము చెప్తారు స్వయంగా, స్వయంభూమను నారదముని నేను మేమందరూ మహాజనులు, మేము భగవంతుని యొక్క కార్యాలను అర్థం చేసుకోగలం. అంటే మేము ఒక పని చూసి ఇది భగవంతుని యొక్క ప్లాను అని మేము అర్థం చేసుకోగలం. సో వీ కెన్ ఓన్లీ అండర్స్టాండ్ దట్ దిస్ ఇస్ కృష్ణాస్ ప్లాన్, వీ కెనాట్ అండర్స్టాండ్ హిజ్ ఇంటెన్షన్స్. ఇది భగవంతుని ప్లాన్ అని మాకు తెలుస్తుంది, కానీ అది ఆ భగవంతుడు ఆ ప్లాన్ ఎందుకు వేశారు, అలా ఎందుకు చేశారు అనేది మాత్రం మాకు అర్థం కాదు, మాకు కూడా అర్థం కాదు. అంటే భీష్ముడు ఏమంటాడంటే ఇక్కడ మాకు కూడా అర్థం కాదు, మహాజనులు మేము, మాకు కూడా అర్థం కాదు. సో యా, సో డివోటీస్ కన్విన్స్ దిస్ లార్డ్స్ ప్లాన్, ఇట్ డజంట్ బాదర్ వై లార్డ్ ఇస్ డూయింగ్ లైక్ దిస్. ప్రహ్లాద్ అనుకోలేదు, భగవంతుడు నాతో ఎందుకు ఆడుకుంటున్నాడు, నా తండ్రి ఎందుకు రాక్షసులు చేశాడు, నా తండ్రి ఎందుకు చేస్తున్నాడు, ప్రహ్లాద్ అలా ఏమి అనుకోలేదు. సమస్య వచ్చింది, భగవంతుడు ఆశ్రయం తీసుకునేవాడు అనమాట. ఇప్పుడు ఏం చేయాలి అని ఆలోచించాడు, ఇలా ఎందుకునో ఆలోచించలేదు అనమాట. ఓకే, తర్వాత మళ్ళీ ఇంకా అలా చెప్తూ ఉంటారు భీష్ముడు, మై డియర్ యుధిష్ఠిర్ మహారాజ్ చూడండి, యుధిష్ఠిరు చూడండి, కృష్ణుడు స్వయంగా మీ పాదాలను పట్టుకునేవారు కొన్నిసార్లు, అంటే మీరు పెద్ద కాబట్టి యు ఆర్ లైక్ హిస్ కజిన్ రైట్. తర్వాత అతను మీకు స్నేహితుడి కింద వ్యవహరించాడు, మీకు మెసెంజర్ దూతగా వ్యవహరించాడు, సర్వెంట్ గా వ్యవహరించాడు రథసారథి, కానీ ఇవన్నీ చేస్తున్నాడు కదని చెప్పి అతను సగటు మనిషి అనుకోవద్దు, అతను స్వయంగా స్వయం భగవానుడు, దేవాది దేవుడు అని చెప్పి చెప్తారు. చెప్పి అప్పుడు భీష్ముడు అంటారన్నమాట, చూడండి భగవంతుడు సమదృశ, సమదృశ అంటే భగవంతుడు ఇంపార్షియల్. మనం ఎగైన్ చెప్పుకున్నాం ఈ థీమ్, గత 4 రోజులుగా చర్చించుకుంటున్నాము, భగవంతుడు పార్షియలా ఇంపార్షియలా, అతను నిష్పక్షపాతినా లేకపోతే పక్షపాతినా అని చెప్పి. ఇక్కడ భీష్ముడు ఏమంటున్నారంటే భగవంతుడు నిష్పక్షపాతి, ఓకే, కానీ నిష్పక్షపాతి అయినా సరే అతడు తన శుద్ధ భక్తుడు, తన భక్తుడు ఇక్కడ నేను ఉన్నానని చెప్పి నన్ను నా చివరి అంటే నా చివరి క్షణాల్లో నన్ను దర్శనం ఇవ్వడానికి స్వయం రూపంలో వచ్చాడు భగవంతుడు, ఎంత దయామయుడు భగవంతుడు అని చెప్పి భీష్ముడు తన కృతజ్ఞతను చెప్పుకుంటాడు అనమాట. కృష్ణ అంటే కళ్ళంటే నీళ్ళు కారుతుంటే భీష్ముడికి, కృష్ణ ఈ యొక్క పద్ధతుల్ని చూడడానికి వచ్చావా నువ్వు నా యొక్క, అంటే అతను ఏమంటాడంటే అతని పాయింట్ ఏంటంటే మీరు నిష్పక్షపాతి అయినా సరే నన్ను చూడడానికి వచ్చారు, మీరు ఎంతో మంది చనిపోయారు అక్కడ అవునా కాదా, కురుక్షేత్ర యుద్ధం ఎంతో మంది చనిపోయారు, అందరి చివరి చూపు చూడడానికి భగవంతుడు వెళ్ళలేదు, నా చివరి చూపు చూడడానికి భగవంతుడు వచ్చారు, నేను ఎంత అదృష్టవంతుణ్ణి. అంటే ఇక్కడ భీష్ముడు ఏమంటున్నారు, ఇవ్వరు నిష్పక్షపాతి అయినా సరే వచ్చారు, అంటే అయినా సరే వచ్చారు అంటే అర్థం ఏంటంటే పక్షపాతి. సో భగవంతుడు అగైన్ పక్షపాతియా నిష్పక్షపాతియా, అగైన్ ఇట్స్ అన్ ఆర్గ్యుమెంట్. చూసి బయట వ్యక్తులు అంటే ఈ విషయం పక్షపాతియా నిష్పక్షపాత అనే విషయం నిన్న ఆల్రెడీ నిన్న పావుగంట చెప్పాను, టుడే అండ్ అగైన్ టెలింగ్ వన్ మోర్ ఆస్పెక్ట్. బయట జీవితంలో ఒక వ్యక్తి పక్షపాతి అయితే అది దట్ ఇస్ అ నెగటివ్ కానోటేషన్, అంటే అది ఆ వ్యక్తిని తక్కువ చేసినట్లు అనమాట, ఒక వ్యక్తిని పక్షపాతి అంటే. కానీ భగవంతుడిని పక్షపాతి అంటే దట్ మీన్స్ కృష్ణ ఇస్ పార్షియాలిటీ, హిస్ పార్షియాలిటీ ఎన్హాన్సెస్ హిస్ గ్లోరీస్. బయట దగ్గర ఒక బయట వ్యక్తి పార్షియల్ అయితే హిస్ పార్షియాలిటీ డిమినిషెస్ హిస్ గ్లోరీస్, తన గొప్పతనానికి తగ్గించినట్టు అవుతుంది. కృష్ణుడి విషయంలో కృష్ణ పార్షియాలిటీ చూపిస్తే తన గొప్పతనాన్ని పెంచినట్లు అవుతుంది. ఎలాగా చూడండి, భీష్ముడికి ఇచ్ఛామృత్యు ఉంది మనం చెప్పుకున్నాం అవునా కాదా, అంటే అతను ఎప్పుడు కావలిస్తే అప్పుడు తన ప్రాణాన్ని విడిచిపెట్టచ్చు భీష్ముడు. సో అటువంటి వ్యక్తి ఎప్పుడు కావాలి చెప్పి చనిపోవచ్చు, అంత బాధలు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం అందరూ బతకాలనుకుంటున్నాం, కానీ మన కడుపులో 100 కోట్లు పొడుస్తాం అనుకోండి, ఆ బాధ భరించడం కన్నా ఇప్పుడే చచ్చిపోతే బెటర్ అనిపిస్తుంది అవునా కాదా, కానీ అంత రక్తం పోతుంది, శరీరం రక్తం అంతా పోయింది, అంపశయ్య మీద ఉన్నారు, నొప్పి అనేది ఆయనకే ఉంటుంది, అయినా నేను ఎందుకు బతకాలనుకుంటున్నారు చెప్పండి, కృష్ణుణ్ణి చివరి చూపు చూడాలని చెప్పి బతకాలనుకుంటున్నారు అవునా కాదా. సో అతనికి తర్వాత తెలుస్తుంది, అతనికి దాహం వేస్తుంది, అర్జునుడు అడుగుతాడు దాహం వేస్తుంది అంటే అర్జునుడు బాణం వదిలితే నీటిలో నుంచి గంగ వచ్చి భీష్ముడి నోట్లో పడుతుంది. అంటే అక్కడ దాహం కూడా వేస్తుంది, దాహం వేస్తుంది, ఆకలి వేస్తుంది, రక్తం పోతుంది, ఎంతో బాధ వేస్తుంది, దుఃఖం ఉంటుంది. అన్ని ఉన్నా సరే అతనికి ఏం అవసరం బతకాలని చెప్పి, వై హ్యాస్ టు లివ్, కృష్ణుని చివరి చూపు చూడాలని చెప్పి. కాబట్టి అటువంటి వ్యక్తి కోసం కృష్ణుడు రావాలా వద్దా చెప్పండి, మీరే చెప్పండి. అంటే కృష్ణుడు నేను నిష్పక్షపాతిని కాబట్టి నేను వెళ్ళను, మిగతా వాళ్ళకి వెళ్ళలేదు కాబట్టి నేను ఈయనకి వెళ్ళను అనుకుంటాడా భగవంతుడు? వెళ్తాడు. సో ఒక రకంగా పక్షపాతం అనుకోవచ్చు, కానీ ఆ పక్షపాతం భగవంతుని యొక్క కీర్తిని ఇనువడింపజేస్తుంది కానీ తగ్గించదు. ఇట్ ఫర్దర్ ఎన్హాన్సెస్ కృష్ణాస్ గ్లోరీ. కాబట్టి కృష్ణుడు ఒకడికి స్పెషల్ గా తన భక్తులకి స్పెషల్ ఫేవర్ చేశారంటే అది కృష్ణుడి యొక్క గొప్పతనాన్ని పెంచుతుంది తప్ప కృష్ణుడి యొక్క గొప్పతనాన్ని తగ్గించదు. ఇప్పుడు భీష్ముడి కోసం కృష్ణుడు వెళ్ళాలా వద్దా? ఎవరైనా చెప్తారు కృష్ణుడు వెళ్ళాలి, అంత భక్తుడి కోసం వెళ్ళకపోతే ఇంకెవరి కోసం వెళ్తారు? భగవంతుడు స్వయంగా భగవంతుడు వస్తాడు. కానీ భీష్ముడు అంటారు ఈజీ అనన్య, భీష్ముడు అక్కడ చెప్పుకుంటాడు ఎందుకంటే నేను తన భక్తుని కాబట్టి నన్ను చూడడానికి కృష్ణుడు వచ్చాడు, చివరి చూపుడానికి ఎంత దయామయుడు కృష్ణుడు, నిష్పక్షపాతి అయిన సరే వచ్చాడు నన్ను చూడని చెప్పి భీష్ముడు ఎంతో ఆనందపడతాడు అనమాట. కృష్ణ యూ కేమ్ ఫర్ మీ అంటే భీష్ముడు ఇంకొక కోరిక తీర్చాడు అనమాట. ఒక కోరిక ఏంటి? పాండవులు రాజులకి చూడాలని చెప్పి. సో కృష్ణ ఫుల్ఫిల్ దాట్, కృష్ణ ఫుల్ఫిల్ దిస్ ఆల్సో, రైట్? సో అప్పుడు భీష్ముడు అంటాడు అనమాట, ఓ అని భీష్ముడు ఈజ్ కృష్ణాస్ డివోటీ. కానీ భీష్మ భావం ఏమిటి, భీష్ముడు యొక్క భావం ఏంటి? వీరే రసం అంటే చివల్రస్ మెల్లోస్, చివల్రస్ భావ. కాబట్టి అతనికి అంటే స్వయం స్వయం రూప కృష్ణ కాదు, అంటే హీస్ మెడిటేషన్ ఫామ్ ఇస్ చతుర్భుజ కృష్ణ. ఎందుకంటే రెండు చేతుల కృష్ణ డజన్ ఫైట్. అదే రోజు పూతను చంపాడు, నెక్స్ట్ దేనికాసుని చంపాడు, ప్రళంబాసుని చంపాడు కృష్ణుడు, ప్రళంబాసుని బలరాముని చంపాడు కదా, ఓకే. సో కృష్ణుడు వత్స చాలా మంది రాక్షసులను చంపాడు కదా, అరిష్టాసుడు అందరినీ. కృష్ణుని చంపలేదు అంటున్నారేంటి అని అడగచ్చు. యాక్చువల్గా రాక్షసులను ఎవరు చంపుతారు? బృందావన కృష్ణ కాదు, వాసుదేవ కృష్ణ చంపుతారు అన్నమాట. అంటే వాసుదేవ కృష్ణ కిల్స్తాడు. సో హియర్ భీష్మాస్ మూడ్ ఏంటంటే కృష్ణుడే, కృష్ణుడంటే ప్రాణం, కానీ ఏ కృష్ణుడు? బృందావన కృష్ణుడు కాదు. ఆయన భావం ఏంటంటే హీజ్ మెడిటేషనల్ డ్యూటీ ఈజ్ ఇన్ ద 400 కృష్ణ. సో అతను అంటాడు, ఓ ఈ కృష్ణుడు నేను చతుర్భుజ, మే హీ ప్రెజెంట్ బిఫోర్ మీ, నా చివరి క్షణంలో చతుర్భుజ రూపముడుగా నా ముందు ఉండాలని చెప్పి కోరుకుంటాడు అన్నమాట భీష్ముడు. అప్పుడు కృష్ణుడు యుధిష్ఠిరుడు చెప్తాడు, ఏమని చెప్తాడు? నువ్వు అడుగు అని చెప్పి. ఏమని? ఈ ఆస్క్స్ యుధిష్ఠిర మహారాజ్, మీరు ఒకటి ఇప్పుడు నువ్వు రాజు కాబట్టి నీ ధర్మం గురించి అడుగు అని చెప్పి. అప్పుడు యుధిష్ఠిర మహారాజు భీష్ముణ్ణి అడుగుతారు మన, అంటే వర్ణాశ్రమ ధర్మం గురించి అడుగుతారు. వర్ణాశ్రమ ధర్మము ఎలా పాటించాలి, క్యాస్ట్ డివిజన్ ప్లస్ స్పిరిచువల్ ఆర్డర్, మెటీరియల్ ఆర్డర్, స్పిరిచువల్ ఆర్డర్. వర్ణ అంటే మెటీరియల్ డివిజన్, ఆశ్రమం అంటే స్పిరిచువల్ డివిజన్. దాని గురించి అడుగుతారు, రాజధర్మం గురించి, స్త్రీ ధర్మం గురించి, తర్వాత దాన ధర్మం గురించి, మోక్ష ధర్మం గురించి, ఇలా ప్రతి దాని గురించి అడుగుతారన్నమాట. భీష్మ పితామహ చాలా చెప్తారన్నమాట, అంటే ఒక్కొక్క ధర్మం గురించి కొన్ని వేల వేల శ్లోకాలు చెప్తారు. మహాభారతంలో ఇంచుమించు ఒక పర్వం మొత్తం దీనికి అంకితమై ఉంటుంది. సో ఈ స్పీక్స్ సో మచ్. అయితే ఇక్కడ మనం చూసినట్లయితే భాగవతంలో యుధిష్ఠిరుడు అడిగిన ప్రశ్నలే ఉంటాయి తప్ప భీష్ముడు చెప్పిన సమాధానాలు ఉండవు. అంటే సింపుల్ చెప్పేస్తారు, భీష్మ అన్నిటికీ సమాధానం చెప్తారు అని మాత్రమే చెప్తారు. ఎందుకంటే ఇవంతా దిస్ ఆర్ ఆల్ యాక్చువల్లీ వన్ వే మండేన్ నాలెడ్జ్. వర్ణాశ్రమ ధర్మం కానీ, స్త్రీ ధర్మము, అవి కూడా ముఖ్యమే, కానీ మొరాలిటీ ప్లాట్ఫామ్ అనమాట. కాబట్టి భాగవతంలో మొరాలిటీ ప్లాట్ఫామ్ అంత హైలైట్ అవ్వదు. ఇక్కడ భాగవతంలో ఏం హైలైట్ చేస్తారు? కృష్ణాస్ ఫ్యాక్టర్, సీ కృష్ణాస్ ఫ్యాక్టర్ ఇన్ యువర్ లైఫ్. భక్తుల జీవితంలో మన జీవితంలో మన భగవంతుడు మన జీవితం ఎలా ప్రభావితం చేస్తున్నాడు, భగవంతుడు మన జీవితంలో ఏ విధంగా ఉన్నాడు అనే విషయాన్ని మనము దట్ డివోటెడ్ షుడ్ లెర్న్ టు అండర్స్టాండ్. అప్పుడే మనకి ఏ సందర్భంలో ఎలా వ్యవహరించాలి, ఎప్పుడు తగ్గాలి ఎప్పుడు నెగ్గాలి, భగవంతుడు నా నుంచి తగ్గిపోమని కోరుకుంటున్నాడా, భగవంతుడు నన్ను ఫైట్ చేయమని కోరుకుంటున్నాడా మనకు తెలుస్తుంది. సో భాగవతం హైలైట్స్ డిఫరెంట్ థింగ్స్. ఈ విధంగా యుధిష్ఠిరి మారి అడుగుతారు, ఇటన్నిటికీ భీష్మ పితామహ సమాధానం చెప్తారు అన్నమాట. చూడండి ప్రాణం పోతుంది ఆ సమయంలో కూడా ఎవరు మాట్లాడక ఇష్టపడరు, ఏ డిస్టర్బ్ చేయొద్దయ్యా అంటారు. మనకు కొంచెం తలనొప్పి వస్తే ఎవరైనా మనల్ని ఏదైనా అడిగితే మనం డిస్టర్బ్ చేయొద్దు అంటాము. కానీ ఇక్కడ ఈ పరిస్థితుల్లో కూడా కృష్ణుడు అడిగారు యుధిష్ఠిరి ద్వారా, భీష్మ పితామహ సమాధానం చెప్తారు, అన్నిటికీ సమాధానం చెప్తారు అన్నమాట. దెన్ ఆఫ్ కోర్స్ తర్వాత యా తర్వాత భీష్మ పితామహ సమయం కావస్తుంది. సమయం కావచ్చినప్పుడు అతను తన చివరి దశకి సన్నద్ధం అవుతాడు. హీస్ ప్రిపేరింగ్ హిమ్సెల్ఫ్ ఫర్ ద ఫైనల్ టైం. అది మనం రేపు చర్చించుకుంటాము. కానీ ఇక్కడ మనము ఒక విషయం మనం చూసుకోవాలి ఏంటంటే, మనం ఇప్పుడే చెప్పాను కదా నేను, దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఐ వాంట్ టు స్పీక్. మహాభారతంలో ఒకటి హైలైట్ అవుతుంది, ఇక భాగవతంలో ఏం హైలైట్ అవుతుంది, కృష్ణుడి యొక్క భక్త వత్సల్యత అని చెప్పాను, అవునా కాదా? దిస్ భీష్మ పితామహ సెక్షన్. ఎలా కృష్ణుడి యొక్క భక్త వత్సల్యత మనం చూద్దాం కాసేపు. హౌ కృష్ణ ఇస్ భక్త వత్సల, అంటే భక్త వత్సల అంటే వెరీ వత్సల్, వత్సల అంటే వాత్సల్య, వాత్సల్య అంటే ఎఫెక్షన్, కైండ్ ఆఫ్ ఎ పేరెంటల్ ఎఫెక్షన్. అంటే కృష్ణుడికి తన భక్తుల పట్ల ఎంతో ప్రేమ, భక్త వాత్సల్యుడు భగవంతుడు. అతని భక్త వాత్సల్య గురించి ఇప్పుడు మనం చర్చించుకోవచ్చు. చూడండి కృష్ణ ఇప్పుడు ఈ ఒక్కలే, మనం భౌతిక జీవితంలో మనం చూసినట్లయితే, మనం ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎగ్జామ్ క్రాక్ చేయాలంటే దానికోసం 100 ప్రయత్నాలు చేస్తే ఒకటి అవుతుంది. ఒక మందిరం కట్టాలంటే 100 ప్రయత్నాలు చేస్తే ఒక మందిరం అవుతుంది. కృష్ణుడు అలా కాదు, దేవాది దేవుడు కదా. భగవంతుడు ఒక కార్యం చేస్తే 100 పర్పస్ సాల్వ్ అవుతాయి. మనం 100 కార్యాలు సాల్వ్, 100 కార్యాలు చేస్తే ఒక పర్పస్ సాల్వ్ అవుతుంది మనకి. కానీ భగవంతుడు ఒక కార్యం చేస్తే 100 పర్పస్ సాల్వ్ అవుతాయి. ఏ లేలనే తీసుకోండి, టేక్ ఎనీ పాస్ టైమ్ ఆఫ్ కృష్ణ, వన్ యాక్టివిటీ హీడర్స్, ఒక పని చేస్తాడు భగవంతుడు, దాంతో మల్టిపుల్ పర్పసెస్ సాల్వ్ చేస్తారు. అది కేవలం కృష్ణుడికే సాధ్యం. అందుకనే కృష్ణ అంటారు జగన్నాటక సూత్రధారి అంటారు భగవంతుడిని. ఈ లీలలో చూసినట్లయితే ఇక్కడ ఏంటి, యుధిష్ఠిరి మహారాజు అతని సందేహం వచ్చింది, కృష్ణుడు తను తీర్చగలచ్చు సందేహాన్ని, కానీ తను తీర్చడు. ఏం చేస్తారు, భీష్ముడి దగ్గర తీసుకెళ్తారు, అవునా కాదా? సో ఈ యొక్క దిస్ ఇస్ స్మాల్ లీల, భగవంతుడు చిన్న కార్యం పాండవుల్ని భీష్ముడి దగ్గర తీసుకెళ్ళడం. ఈ ఒక్క లీల ద్వారా భగవంతుడు ఎన్ని కార్యాలు సాధించాడో చూద్దాం. ఆ కార్యాల ద్వారా మనం భగవంతుడు భక్త వాత్సల్యుడని స్థాపిస్తాం. ఇప్పుడు చూసి ఫస్ట్ థింగ్ వాట్ యూ అకంప్లిష్డ్, ఈ పాసిబుల్ వాట్ ఇట్ డౌన్ దీస్ థింగ్స్. నేను ఐ జస్ట్ కంటెంప్లేటెడ్ అనమాట. నేను ఐ జస్ట్ మేడ్ మై పాయింట్స్. ఫస్ట్ పాయింట్ ఐ మేడ్ ఇస్ ఫస్ట్ థింగ్ కృష్ణుడు ఏం అకంప్లిష్ చేస్తాడు, భీష్ముడు విజిటెడ్ భీష్మ అట్ ద టైమ్ ఆఫ్ డెత్, అవునా కాదు? అంటే తన భక్తుని మర్చిపోలేదు. ఏమండి ఒకరా ఇద్దరా? ఇప్పుడు ఎవరికో ఒకరికి సమస్య అంటే మనం వెళ్తాం, కానీ అక్కడ చనిపోయిన వాళ్ళు సగం మంది సొంత చుట్టాలే, ఒకరు కాదు ఇద్దరు కాదు, అవునా కాదు? ఇటు సైడ్ వాళ్ళు తన చుట్టాలే, అటు సైడ్ వాళ్ళు తన చుట్టాలే, భక్తులు ఉన్నారు, ఆ భక్తులు ఉన్నారు, కొన్ని లక్షల మంది కోట్ల మంది చనిపోయారే. అయినా సరే కృష్ణుడు గుర్తు పెట్టుకుని మరి భీష్మ పితామహుడికి చివరి క్షణాల్లో భీష్మ పితామహ ముందు వెళ్ళాడు అనమాట. తన భక్తుని గుర్తించుకున్నాడు కృష్ణుడు, ఫస్ట్ పర్పస్ అంటే భీష్ముడికి ఆనందాన్ని ఇచ్చాడు. భీష్ముడు కూడా దానికోసం బతుకున్నాడు కదా, లేకపోతే తన ప్రాణం విడిచిపెట్టిస్తుండేవారు భీష్ముడు. యుద్ధం భీష్ముడు ఏ రోజు చనిపోతారు, ఏ రోజు అతన్ని అంపశయ మీదకి వెళ్ళిపోతారు నాకు తెలిసి, నాకు తెలియదు డేట్, కానీ ఫర్ ఎగ్జాంపుల్ 7వ రోజు 8వ రోజు అనుకోండి. తర్వాత యుద్ధం అయిన తర్వాత అంత్యక్రియలు అయిన తర్వాత అప్పుడు వెళ్తారు వీళ్ళు. అంటే ఇంచు మించి 10 రోజులు గ్యాప్ ఉంటుంది అంటే 10 రోజుల నుంచి ఆయన అంపసాయి మీద ఉన్నాడు. అంటే అవసరం ఏంటి 10 రోజులు అంపసాయి మీద ఉండడానికి? అతను ఎప్పుడో తన ప్రాణం విడిచిపెట్టవచ్చు కదా. కానీ కృష్ణుడు తన భక్తుల కోసం వెళ్తారు, ఫస్ట్ థింగ్ భక్తుడికి ఆనందం ఇవ్వడానికి. రెండోది, ఈ ప్రూవ్ టు ద హోల్ వరల్డ్, ప్రపంచం మొత్తానికి చాటి చెప్పాలనుకున్నాడు కృష్ణుడు. ఏమని, భీష్మ ఇస్ మై అనలాయిడ్ డివోటీ, భీష్ముడు నా యొక్క శుద్ధ భక్తుడు అని ప్రపంచాన్ని స్థాపించాలనుకున్నాడు. భీష్ముడికి ఎక్స్పెక్టేషన్ లేదు. భీష్ముడికి కృష్ణుడు ఏం చెప్పాడు, నువ్వు విలన్ సైడ్ ఉండు, ఆపోజిట్ పార్టీలో ఉండు. భీష్ముడు సరే స్వామి, మీరు ఎలా చెప్తే అలాగా, అవునా కాదా? కానీ భీష్ముడు అడగలేదు, సరే నేను యాక్టింగ్ చేస్తాను, ఇంకా లాస్ట్ మీరు చెప్తారు కదా. మనం ఒక మూవీలు అందులో హీరోని పోలీస్ అసలు అంటే పోలీస్ ఆఫీసర్ అంటాడు అనమాట. ఏమంటాడు, మీరు విలన్ సైడ్లో కలిసిపోండి, తర్వాత ఆపరేషన్ అంతా అయిపోయిన తర్వాత నేను మిమ్మల్ని బయటకు లాక్కొచ్చేస్తానని చెప్పి అలా ప్రామిస్ చేసినప్పుడే హీరో విలన్ పార్టీలోకి కలుస్తాడు. ఇక్కడ కృష్ణుడు అలా ప్రామిస్ కూడా చేయడు. ఆయన భీష్మ పితామహ విలన్ పార్టీలో కలవడం రెడీనే, అక్కడ చనిపోవడం కూడా రెడీనే. కానీ భీష్మ డజంట్ హ్యావ్ దట్ ఎక్స్పెక్టేషన్, ప్రపంచానికి నేను ఏంటో తెలియాలి అని చెప్పి. మనం ఉంటాము, మనం తప్పు చేసినా సరే మనం తప్పు కాదని చెప్పుకోవడానికి 100 రకాలుగా ప్రయత్నిస్తాము. ఓ యు నో వాట్, యాక్చువల్లీ ఐ డిడ్ంట్ డూ దాట్, ఐ డిడ్ంట్ డూ దిస్ అని చెప్పి. కానీ ఇక్కడ భీష్మ పితామహ ఎక్స్పెక్టేషన్ లేదు. అయినా కృష్ణుడు ఆ బాధ్యత తీసుకున్నాడు. ఏంటి, నా భక్తుడు గొప్పతనం ప్రపంచానికి తెలియాలి, ప్రపంచానికి అతను గొప్పతనం తెలియకుండా తను చనిపోకూడదు. సో భీష్మ లాస్ట్ మినిట్ లో కృష్ణుడు స్వయంగా వచ్చి భీష్ముడి యొక్క గొప్పతనాన్ని ప్రపంచం మొత్తాన్ని చాటి చెప్తాడు. హీర్ ఇస్ ఎ భీష్మ అని చెప్పి. మూడవది, భీష్ముడిని మహాజనాశ కింద స్థాపిస్తాడు అనమాట. ఎలా స్థాపిస్తాడు మహాజన కింద? భీష్ముడి ద్వారా ధర్మం స్థాపిస్తాడు కృష్ణుడు. మహాభారతంలో చూసినట్లయితే అంటే భగవద్గీతలో కృష్ణుడు స్థాపిస్తాడు, కానీ ఇక్కడ భీష్మ ద్వారా, భీష్మ పర్వం, భీష్ముడి ద్వారా రాజధర్మం ఏంటి, స్త్రీ ధర్మం ఏంటి, దాన ధర్మం ఏంటి, మోక్ష ధర్మం అయితే ఏమిటి, వర్ణాశ్రమ ధర్మం అయితే ఏమిటి, అన్ని ధర్మాలు భీష్ముడి ద్వారా స్థాపిస్తాడు. అంటే భీష్మ ఈజ్ ద అథారిటీ, ఈజ్ నాట్ ఏ అంటే కౌరవుల సైడ్ యుద్ధం చేశారు కాబట్టి ఆయన ఏదో వేస్ట్ అనుకోవడం కాదు. ఈజ్ అథారిటీ, భీష్ముడి యొక్క అథారిటీని స్థాపిస్తాడు కృష్ణుడు. ఇస్ పాయింట్ నెంబర్ 3. ఫోర్త్ థింగ్ ఏంటంటే, ద్రౌపది మనసులో చిన్న ఇది ఉండిపోతుంది అనమాట, చిన్న ఇది. ఎందుకంటే ఆవిడికి వస్త్రాపహరణం అవుతున్నప్పుడు అక్కడ ఉన్న అందరి మీద కన్నా భీష్ముడి మీద ఎక్కువ నమ్మకం. ఎందుకంటే భీష్ముడి పితామహ హీ హాస్ ద అథారిటీ అని ఆయన ఆపగలడని చెప్పి, కానీ భీష్ముడు ఆపడు. కాబట్టి ద్రౌపదికి ఒక రకమైన మూలలో ఒకటి ఉండిపోతుంది, దాన్ని కూడా భగవద్గీత తొలగిస్తాడు. రైట్. తర్వాత యుధిష్ఠిర మహారాజు హృదయంలో ఉన్న ఆ శోకము, నాదే తప్పేమో అనే భావన తొలగిస్తాడు భగవంతుడు. భీష్ముడు చెప్తాడు, నీ జీవితం నేను అయ్యాయి, ఎవరు బాధ్యతలు కాదు కాలము, కాబట్టి ఎందుకు అలా అయిందో ఆలోచించడం మానేసి ఇప్పుడు ఏం చేయాలో ఆలోచించు. తర్వాత యుధిష్ఠిర మహారాజుకి ఈ గివ్స్ ఫుల్ ఎక్స్పీరియన్స్ ఆల్సో, రైట్, అంటే తన రాజధర్మం గురించి. తర్వాత తన యొక్క స్వయం వన్ మోర్ పర్పస్ వాట్ అకంప్లిషెస్, భీష్ముడు ద్వారా తన సుప్రీమని కూడా స్థాపించుకుంటాడు అనమాట. భీష్మ స్థాపిస్తాడు కదా, ఈయనే స్వయం భగవానుడు, ఈయనే స్వయం భగవాన్ నుంచి మీరు 4 శ్లోకాలు కంటిన్యూస్ గా చెప్తారు అనమాట, ఈ సుప్రీం లార్డ్ అని చెప్పి. సో ఆ విధంగా అంటే ఐఎమ్ జస్ట్ స్పీకింగ్ సంథింగ్స్ కేమ్ టు మై మైండ్. భగవంతుడు ఒక్క కార్యం చేసి ఎన్ని పర్పసెస్ స్థాపించారో చూడండి. సో లార్డ్ డస్ వన్ థింగ్, ఈ అకంప్లిషెస్ సో మెనీ థింగ్స్. కాబట్టి భగవంతుడు ఇలా ఎందుకు చేశాడని ఆలోచిస్తే మనం మాక్సిమం 1 or 2 కారణాలు దొరుకుతాయి. కానీ మనకు తెలుసు అనుకోకూడదు, మనకు తెలియని కారణాలు ఇంకేమైనా ఉంటాయి. మనకు తెలిసిన కారణాలు అవి, తెలియని కారణాలు ఇంకా ఉంటాయి. కాబట్టి ఇన్ భీష్మాస్ టీచింగ్స్ యూ కెన్ సీ దట్ వీ షుడ్ నాట్ బి థింకింగ్ వై దిస్, వీ షుడ్ థింక్ వాట్ నౌ, ఇప్పుడేంటి. ప్రభుపాద్ అంతే కదా, ప్రయత్నం చేసి ప్రతిసారి ఎదురు దెబ్బ తగిలేది. ప్రభుపాద్ చిరునవ్వు చెందించేవారు, ముందుకెళ్లేవాళ్ళు. ఇలా ఎందుకు అని అనుకోలేదు, ఇప్పుడేంటి అనుకున్నారు అంతే. ఇప్పుడేంటి, ఇప్పుడు ఇన్న పరిస్థితుల్లో ఎలా కృష్ణుడికి సేవ చేయగలగను అని చెప్పి. ఓకే, యా ఎవరు ఇక్కడ క్వశ్చన్ అడుగుతున్నారు, వెన్ జయ విజయ్ కమ్ డౌన్ హూ సర్వ్డ్ ద లార్డ్ అని చెప్పి. సింపుల్ క్వశ్చన్, చూడండి భగవంతుడికి యాక్చువల్ గా ఎలా ఉంటుందంటే ఎవ్రీథింగ్ ఈజ్ అ పొజిషన్. జయన్ విజయులు కూడా పొజిషన్స్ అన్నమాట. వాళ్ళు కిందకి వచ్చినప్పుడు ఆ స్థానంలో వేరే వాళ్ళని భగవంతుడు నియమిస్తారు భగవంతుడి యొక్క వైకుంఠ వాసుల్లో. తర్వాత భగవంతుడు స్వయంగా చెప్తారు ఎవరికి చతుష్కుమారులకి, ఏమని చెప్తారంటే చూడండి నా తరపు నుంచి నేను మిమ్మల్ని ఒకటే వరం అడుగుతున్నాను. జయన్ విజయులు ఒక వరం అడిగారు చతుష్కుమారులకి. ఏమని అడిగారంటే సరే మీరు చెప్పినట్టుగా నాకు ఆ శాపం రాని, కానీ దయచేసి నేను భూలోకంకి వెళ్ళినా సరే రాక్షసుని అయినా సరే ఒక్క క్షణం కూడా భగవంతుని మర్చిపోకుండా ఉండలే, ఒక్క క్షణం కూడా ప్రతి క్షణం భగవంతుని గుర్తించుకునేలాగా వరం ఇవ్వండి అని చెప్పి అడుగుతారు. అది జయన్ విజయ అడుగుతారు. కానీ స్వయంగా కృష్ణుడు కూడా భగవంతుని కూడా వరం అడుగుతారు. నారాయణుడు కూడా, నారాయణుడు ఏమని అడుగుతారంటే వీళ్ళు నా భక్తులు నా వాళ్ళు. మూడు సార్లు ఉంటాడు భగవంతుడు, నా వాళ్ళు నా వాళ్ళు నా వాళ్ళు అని చెప్పి భగవంతుడు అడిగేసరికే జయన్ విజయుడికి ఆనందం అయిపోతుంది. ఏంటి సరే నరకానికి వెళ్తే వెళ్ళాం భూలోకానికి వెళ్తే వెళ్ళాం, కానీ భగవంతుడు మూడు సార్లు అన్నాడు నా వాళ్ళు నా వాళ్ళు నా వాళ్ళు నా వాళ్ళు తప్పు చేసి ఉండొచ్చు కానీ నా వాళ్ళు క్షమించాను. భగవంతుడు ఏమంటారంటే నా వాళ్ళు తప్పు చేసి ఉండొచ్చు కానీ ఈ మూడు జన్మలు అయిన తర్వాత తిరిగి మళ్ళీ వాళ్ళు జయన విజయులుగానే వాళ్ళ సేవ కొనసాగేలాగా మీరు వాళ్ళని ఆశీర్వదించండి అని చెప్పి అడుగుతారు భగవంతుడు జయన విజయని. ఇట్ మీన్స్ దే హావ్ అగైన్ టేకెన్ అవుట్ దర్ పొజిషన్. ఇట్స్ నాట్ ఎ బిగ్ డీల్. ఫర్ ఎగ్జాంపుల్ యమరాజ్ ఉన్నారు. యమరాజ్ అనేది పొజిషన్, యమరాజ్ అనేది వ్యక్తి కాదు. ఇంద్ర అంటే పొజిషన్, ఇంద్ర అంటే వ్యక్తి కాదు. సూర్యదేవుడు అంటే పొజిషన్, సూర్యదేవుడు అంటే వ్యక్తి కాదు. దే ఆర్ ఆల్ డెమిగాడ్ పొజిషన్స్ అనమాట. కాబట్టి ఒక్కొక్క లోకంలో ప్రతి లోకంలో సూర్యదేవుడు ఉంటాడు, ప్రతి లోకంలో ఆ సూర్యదేవుడి పేరు వేరే ఉంటుంది అనమాట. సిమిలర్లీ ప్రతి లోకంలో యమరాజు పేరు ఎవరు ఉంటుంది. యమరాజు కూడా శపింపబడతాడు, యమరాజు మండుకుముని ద్వారా శపింపబడిన యమరాజు విదురుడు రూపంలో వస్తాడు ఈ లోకానికి. మరి యమరాజు విదురుడు లోకంలో వస్తే మరి అక్కడ ఎవరు ఉంటారు? అక్కడ ఆ సమయంలో ఇంకొక వ్యక్తిని యమరాజు కింద పోస్ట్ చేయబడతారు. దీస్ ఆర్ ఆల్ పోస్ట్స్. జయన్ విజయ్ ఇస్ ఆల్సో ఏ పోస్ట్. ఓకే, ఎనీహో టెక్నికల్ క్వశ్చన్. ద పాయింట్ ఐమ్ కంక్లూడింగ్ ఇస్ దాట్ ఈ విధంగా భీష్ముడు, మనం ఈ హాఫ్ చెప్పుకున్నాం ఇప్పటికీ. ఒకటి ఫస్ట్ మనం ఏమర్థం చేసుకున్నామంటే ప్రతి శాస్త్రాన్ని కంక్లూజన్, ప్రతి శాస్త్రాన్ని మనము ప్రతి క్యారెక్టర్ని మనం రెండు రకాలుగా చూడొచ్చు. మండేన్ పాయింట్ ఆఫ్ వ్యూ, స్పిరిచువల్ పాయింట్ ఆఫ్ వ్యూ. సారీ, మండేన్ స్పిరిచువల్. మండేన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే మనకి మోరల్ లెసన్స్ తెలుస్తాయి, స్పిరిచువల్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే మనకి స్పిరిచువల్ లెసన్స్ తెలుస్తాయి. కాబట్టి మనం భీష్మ పితామహ క్యారెక్టర్ తీసుకుంటే మనం స్పిరిచువల్ పాయింట్ ఆఫ్ వ్యూ చూస్తే భీష్మ పితామహ ఈజ్ అ ప్యూర్ డివోటీ. భగవంతుని కోసము భగవంతుని వేరే రసలో భగవంతుని సేవ చేయడం కోసం అతను ఇప్పుడు భగవంతుడు యాక్చువల్ ఆయన వీరరసంలో ఉన్నారని ఎలా తెలుస్తుంది మనకి? రేపు తెలుస్తుంది. రేపు భీష్మ పితామహ యొక్క ప్రార్థనలు మనం రేపు వినబోతున్నాం. అంటే అతను చివరి క్షణానికి ప్రిపేర్ అవుతుంటారు. తన చివరి క్షణంలో భీష్మ పితామహ తన యొక్క థాట్స్ ఏంటి అనేది మనం రేపు చూస్తాము. అంటే ఐ డోంట్ వాంట్ టు స్క్వీజ్, నింపాది చెప్పాలనుకున్నా ఈరోజు. అందుకనే నేను నెమ్మది అంటే నేను ఈ సెక్షన్ కొంచెం టైం తీసుకుంటున్నాను. భీష్మ పితామహ ఫస్ట్ థింగ్ హీ ఎస్టాబ్లిష్డ్ దట్ హీస్ ఎ ప్యూర్ డివోటీ. భగవంతుని యొక్క కోరిక మీదకి ఆయన హీ వాజ్ రెడీ టు బి ఆన్ ద సైడ్ ఆఫ్ ద విలన్. అంతేగాని తన మాట కోసం కట్టుబడి భగవంతుని వదిలేశాడు, మాట కోసం భగవంతుని వదిలేశాడా భీష్ముడు? కాదు. ఇది ఫస్ట్ పాయింట్. సెకండ్ థింగ్ మనం ఏం చూసామంటే భీష్మ పితామహ పాండవులను ఓదార్చడం చూసాము. పాండవులను ఓదార్చిన ప్రక్రియలో భీష్ముడు ఏమంటాడంటే సమస్యలు అనేవి శుద్ధ భక్తులు కూడా వస్తాయి, స్వయంగా కృష్ణుడు నీ పక్కన ఉన్నా సరే వస్తాయి. కానీ దీనికి కారణం ఏమిటంటే కారణం భగవంతుని ప్లానే, అంతవరకు చెప్పగలం. కానీ ఎందుకు భగవంతుడు అలా చేస్తున్నాడు దానికి మనం సమాధానం చెప్పలేము. కాబట్టి ఎందుకు అలా అయిందని ఆలోచించడం మానేసి ఇప్పుడు ఎలా చేయాలనేది ఆలోచించండి అని చెప్పి భీష్ముడు చెప్తారు. తర్వాత భీష్ముడు కృష్ణుడి యొక్క స్థానాన్ని, కృష్ణుడు ఎలాగ దేవాది దేవుడు విషయాన్ని స్థాపిస్తాడు, స్థాపించి భీష్ముడు స్వయంగా చెప్తారు కృష్ణుడు వి కెన్ అండర్స్టాండ్ హిజ్ యాక్షన్స్, వి కాన్ అండర్స్టాండ్ హిజ్ ఇంటెన్షన్స్ అని చెప్పి. తర్వాత భీష్ముడు భగవంతుడికి కృతజ్ఞత చెప్పుకుంటాడు తన చివరి క్షణాల్లో తనకి చివరి చూపు చూపించడానికి వచ్చినందుకు. తర్వాత చతుర్భుజ రూపంలో చూడాలని కోరుకుంటారు. తర్వాత యుధిష్ఠిర మహారాజ్ భీష్ముడిని అడుగుతారు ప్రశ్నలు, దానికి భీష్ముడు సమాధానం చెప్తారు. చివరిగా మనము కృష్ణుడి యొక్క భక్త వాత్సల్యత గురించి చర్చించుకున్నాము. రేపు మనము భీష్ముడు ఏ విధంగా తన చివరి క్షణాల్లో హౌ హీ ప్రిపేర్స్ ఫర్ డెత్, ప్రతి ఒక్కరికి ఇంపార్టెంట్, ఎస్పెషల్గా ఎల్డర్లీ పీపుల్, మనము మన చివరి క్షణాల కోసం ఎలా ప్రిపేర్ అవ్వాలి, ప్రిపేర్ అవ్వాలి ఈ రోజు నుంచి అవ్వాలి, ఎలా ప్రిపేర్ అవ్వాలి అనేది మనం భీష్మ పితామహ సెక్షన్ నుంచి మనం చూడొచ్చు. రేపు చూస్తాం మనం అది. థ్యాంక్ యూ వెరీ మచ్. సో మై రిక్వెస్ట్ టు ఎవ్రీవన్, ఎవరికైనా ఏదైనా ప్రశ్నలు ఉంటే, బికాస్ లైవ్లో చూస్తున్నారు కాబట్టి కింద కామెంట్స్ పెట్టండి, నేను రేపు సమాధానం చెప్తాను. అండ్ ప్లీజ్ నో సార్, మనము 1000 సబ్స్క్రిప్షన్స్ అయితే మనం డైరెక్ట్గా యూట్యూబ్ లైవ్లో రావచ్చు, క్వాలిటీ బాగుంటుంది కాబట్టి ప్లీజ్ సర్క్యులేట్, వీ కెన్ ఇంక్రీజ్ అవర్ సబ్స్క్రిప్షన్స్. యూ షుడ్ మేక్ ఇట్ 1000 యాజ్ సూన్ యాజ్ పాసిబుల్. థ్యాంక్ యూ వెరీ మచ్. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. గ్రంథరాజ్ శ్రీమద్ భాగవతం కీ జయ్, శ్రీల ప్రభుపాద్ కీ జయ్.